లేవీయ కాండము మొదటి అధ్యాయము. దహనబలి. యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనితో ఇలా అన్నాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పు, మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తేవాలంటే దాన్ని తన పశువుల్లో నుండి గాని మేకల గొర్రెల మందల్లో నుండి గాని తీసుకురావాలి. ఒకవేళ అతడు దహనబలిగా పశువుల్లో నుండి ఒకదాన్ని అర్పించాలనుకుంటే లోపం లేని మగ పశువును తీసుకురావాలి. యెహోవా సమక్షంలో అది అంగీకారం పొందాలంటే దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర అర్పించాలి. దహనబలిగా అర్పించే పశువు తలమీద అతడు తన చెయ్యి ఉంచాలి. అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం కలగటానికి అతని పక్షంగా అది ఆమోదం పొందుతుంది. తర్వాత అతడు యెహోవా సమక్షంలో ఆ కోడెదూడని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని తీసుకువచ్చి ప్రత్యక్ష గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉన్న బలిపీఠం పైన చిలకరిస్తారు. తర్వాత అతడు దహనబలి పశువు చర్మాన్ని ఒలిచి దాన్ని ముక్కలుగా కోయాలి. తర్వాత యాజకుడైన అహరోను కొడుకులు బలిపీఠం పైన కట్టెలు పేర్చి మంట పెట్టాలి. అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు ఆ పశువు శరీర భాగాలను, తలను, కొవ్వును ఒక పద్ధతి ప్రకారం ఆ కట్టెలపైన పేర్చాలి. కాని దాని లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని యెహోవా బలిపీఠం పైన దహనబలిగా దహించాలి. అప్పుడు అది నాకు కమ్మని సువాసననిస్తుంది. గొర్రెల మేకల మందల్లో నుండి దేనినైనా దహనబలిగా అర్పించాలనుకుంటే లోపం లేని పోతును తీసుకురావాలి. బలిపీఠం ఉత్తరం వైపు యెహోవా సమక్షంలో దాన్ని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం అన్ని వైపులా దాని రక్తాన్ని చిలకరించాలి. అప్పుడు దాన్ని తల, కొవ్వుతో పాటు ఏ భాగానికి ఆ భాగంగా ముక్కలు చేయాలి. తరువాత వాటిని బలిపీఠంపై ఉన్న మంటపై అమర్చిన కట్టెలపై ఒక పద్ధతిలో పేర్చాలి. దాని లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో కడగాలి. అప్పుడు యాజకుడు అన్నిటినీ తీసుకుని బలిపీఠంపై దహించాలి. ఇది దహనబలి. ఇది యెహోవాకు కమ్మని సువాసన కలుగజేస్తుంది. ఒక వ్యక్తి యెహోవాకు దహనబలిగా పక్షిని అర్పించాలనుకుంటే ఒక గువ్వగాని పావురం పిల్లని గాని తీసుకురావాలి. యాజకుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి దాని తలను చేతితో తుంచివేయాలి. తర్వాత దాన్ని బలిపీఠం పైన కాల్చాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కనే పిండాలి. తర్వాత దాని పొట్ట తీసివేసి బలిపీఠం తూర్పు వైపున బూడిద పోసే చోట పారేయాలి. అతడు దాని రెక్కల సందులో చేల్చాలి, గాని రెండు ముక్కలుగా చేయకూడదు. యాజకుడు దాన్ని బలిపీఠం పైన ఉన్న కట్టెలపై కాల్చాలి. ఇది దహనబలి. అంటే ఇది యెహోవాకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది. లేవీ కాండం 2వ అధ్యాయము. ధ్యాన నైవేద్యం. ఎవరైనా ఒక వ్యక్తి యెహోవాకు ధ్యాన నైవేద్యం అర్పించాలంటే ఆ అర్పణ సన్నని గోధుమ పిండి అయి ఉండాలి. అతడు దానిమీద నూనె పోసి సాంబ్రాణి వేయాలి. అతడు దాన్ని యాజకులైన అహరోను కొడుకుల దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు యాజకుడు తన చేతి నిండుగా నూనె, సాంబ్రాణి కలిసిన సన్నని పిండిని తీసుకుంటాడు. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించటానికై ఆ అర్పణని బలిపీఠం పైన వేసి కాల్చాలి. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. ఆ నైవేద్యంలో మిగిలింది అహరోనుకు, అతని కొడుకులకు చెందుతుంది. యెహోవాకి అర్పించే దహనబలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం. మీరు పొయ్యిలో కాల్చిన నైవేద్యం అర్పించాలంటే పొంగజేసే పదార్థం లేకుండా సన్నని పిండితో నూనె కలిపి చేసిన మెత్తని చపాతీ అయి ఉండాలి. లేదా సన్నని పిండితో నూనె రాసి చేసిన అప్పడంలా గట్టిగా ఉండాలి. ఒకవేళ నీ అర్పణ పెనం మీద కాల్చిన నైవేద్యమైతే అది పొంగజేసే పదార్థం లేకుండా సన్నని పిండితో నూనె రాసి చేసినదై ఉండాలి. అది నైవేద్యం కాబట్టి దాన్ని నువ్వు ముక్కలుగా చేసి వాటిపైన నూనె పోయాలి. ఒకవేళ నీ నైవేద్యం వంటపాత్రలో వండినదైతే దాన్ని సన్నని పిండి నూనె కలిపి తయారు చేయాలి. ఈ పదార్థాలతో చేసిన నైవేద్యాన్ని యెహోవా దగ్గరికి తీసుకురావాలి. దాన్ని యాజకుడికి అందించాలి. అతడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకువస్తాడు. తరువాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకోటానికి ఆ నైవేద్యంలో కొంత భాగం తీసుకుని బలిపీఠంపై దహించాలి. అది అగ్నితో చేసిన అర్పణ. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. ఆ నైవేద్యంలో మిగిలిన భాగం అహరోనుకి అతని కొడుకులకి చెందుతుంది. యెహోవాకి అర్పించే దహనబలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం. మీరు యెహోవాకి సమర్పించే ఏ నైవేద్యంలోనూ పొంగజేసే పదార్థం ఉండకూడదు. ఎందుకంటే తేనెను పొంగజేసే పదార్థం దేనినైనా నైవేద్యంగా బలిపీఠం పైన దహించకూడదు. వాటిని ప్రథమ ఫలంగా యెహోవాకి సమర్పించవచ్చు. కాని బలిపీఠం పైన కమ్మని సువాసన కలుగజేయడానికి వాటిని వాడకూడదు. నువ్వు అర్పించే ప్రతి నైవేద్యానికి ఉప్పు కలపాలి. నీ దేవుని నిబంధన ఉప్పు లేకుండా నీ నైవేద్యం ఉండకూడదు. నీ నైవేద్యాలన్నిటితో పాటు ఉప్పు కూడా అర్పించాలి. నువ్వు యెహోవాకి ప్రథమ ఫలం నైవేద్యాన్ని అర్పించాలంటే పచ్చని కంకుల్లోని కొత్త ధాన్యాన్ని వేయించి పిండి చేసి అర్పించాలి. తర్వాత దానిపై నూనె సాంబ్రాణి పోయాలి. ఇది నైవేద్యమే. తర్వాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై పిండి నూనె సాంబ్రాణిల్లో కొంత భాగం తీసుకుని వాటిని దహిస్తాడు. అది యెహోవా కోసం అగ్నితో చేసిన అర్పణ. లేవీకాండము 3వ అధ్యాయము. శాంతి బలి. ఎవరైనా ఒక మందలోని పశువుల్లో నుండి ఒక మగదాన్ని గాని ఆడదాన్ని గాని శాంతిబలిగా అర్పించాలనుకుంటే అతడు లోపం లేని దాన్ని యెహోవా సన్నిధిలో అర్పించాలి. అతడు తాను అర్పించబోయే పశువు తలపై తన చేతిని ఉంచాలి. తరువాత ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర దాన్ని వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు. అతడు ఆ పశువు లోపలి భాగాలకు అంటి ఉన్న కొవ్వును, మూత్రపిండాలను, వాటిపైన ఉన్న కొవ్వును, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వును వేరు చేయాలి. వాటిని యెహోవాకు శాంతిబలి అర్పణగా దహించాలి. అహరోను కొడుకులు వాటిని బలిపీఠం మీద నిప్పులపై పేర్చిన కట్టెలపైన ఉన్న దహనబలితో పాటు దహిస్తారు. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అది అగ్నితో చేసిన అర్పణగా ఉంటుంది. ఎవరైనా ఒక గొర్రెల లేక మేకల మందలో నుండి ఒక మగదాన్ని గాని ఆడదాన్ని గాని శాంతిబలిగా యెహోవాకు అర్పించదలిస్తే అతడు లోపం లేని దాన్ని అర్పించాలి. తన అర్పణ కోసం గొర్రెపిల్లని అర్పించాలనుకుంటే దాన్ని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలి. తాను అర్పించబోయే దాని తలమీద అతడు తన చేతినుంచాలి. తరువాత దాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు. ఆ వ్యక్తి శాంతిబలి అర్పణను దహనబలి అర్పణగా యెహోవాకు అర్పిస్తాడు. ఆ బలి పశువు కొవ్వును, వెన్నెముక చివర వరకు ఉండే కొవ్వు పట్టిన తోకనంతా, దాని అంతర్భాగాలకి పట్టి ఉన్న కొవ్వును, వాటి దగ్గరలో కనిపించే కొవ్వును తీసి వేరు చేయాలి. అలాగే రెండు మూత్రపిండాలను, వాటితో ఉన్న కొవ్వును, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వును కూడా వేరు చేయాలి. వీటన్నిటినీ యాజకుడు బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. ఇది యెహోవాకి అర్పించే దహనబలి. అతడు అర్పించేది మేక అయితే దాన్ని యెహోవా ఎదుట అర్పించాలి. ఆ వ్యక్తి దాని తలమీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దాన్ని వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు. తన అర్పణను దహనబలిగా యెహోవాకు అర్పిస్తాడు. అతడు దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న కొవ్వును, వాటి దగ్గరలో కనిపించే కొవ్వును తీసి వేరు చేయాలి. అలాగే రెండు మూత్రపిండాలను, వాటితో ఉన్న కొవ్వును, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వును కూడా వేరు చేయాలి. వీటన్నిటినీ యాజకుడు కమ్మని సువాసన వచ్చేలా బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. కొవ్వు అంతా యెహోవాకే చెందుతుంది. మీరు రక్తాన్ని గాని కొవ్వుని గాని తినకూడదు. మీరు నివాసముండే ప్రతి చోట మీ తరతరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం. లేవీ కాండము 4వ అధ్యాయము. పాపం కోసం బలి. యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాల్లో దేనినైనా పొరపాటున ఎవరైనా చేస్తే మీరిలా చేయండి. నేరం ప్రజలపైకి వచ్చేలా ఒకవేళ అభిషేకం పొందిన యాజకుడే అలాంటి పాపం చేస్తే, అతడు తన పాపం కోసం బలిగా లోపం లేని కోడెదూడని యెహోవాకు అర్పించాలి. అతడు ఆ కోడెని ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. ఆ కోడె తలపైన తన చెయ్యి ఉంచి తరువాత యెహోవా ఎదుట దాన్ని వధించాలి. అభిషేకం పొందిన యాజకుడు ఆ కోడె రక్తం కొంచెం ప్రత్యక్ష గుడారానికి తీసుకురావాలి. తరువాత ఆ యాజకుడు తన వేలు ఆ రక్తంలో ముంచి అతి పరిశుద్ధ స్థలం తెరల ఎదుట యెహోవా సమక్షంలో 7 సార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి. తరువాత యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సమక్షంలో ఉన్న సుగంధ ధూపవేదిక పైని కొమ్ములకు ఆ రక్తాన్ని కొంచెం పూయాలి. మిగిలిన ఆ కోడె రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి. తరువాత అతడు పాపం కోసం బలి అర్పణ చేసిన ఆ కోడెదూడ కొవ్వు అంతా కోసి వేరు చేయాలి. దాని అంతర్భాగాలను కప్పి ఉన్న కొవ్వును, దాని అంతర్భాగాలను అంటి ఉన్న కొవ్వును వేరు చేయాలి. అలాగే దాని రెండు మూత్రపిండాలను, వాటిపై పేరుకొని ఉన్న కొవ్వును, దాని మూత్రపిండాలకు దగ్గర కాలేయం పైన ఉన్న కొవ్వును కోసి వేరుచేయాలి. శాంతిబలి కోసం వధించే ఎద్దు నుండి తీసినట్టే యాజకుడు దీని నుండి కూడా తీయాలి. తరువాత యాజకుడు వీటిని దహన బలిపీఠం పైన దహించాలి. అతడు ఆ కోడెదూడలో ఇంకా మిగిలి ఉన్న భాగాలైన దాని చర్మం, మాంసం, తల, కాళ్ళు, దాని అంతర్భాగాలు, పేడ, మిగిలిన భాగాలన్నిటినీ శిబిరం బయటకు తీసుకుపోవాలి. బూడిదను పారేసే శుద్ధమైన చోటికి తీసుకుపోయి అక్కడ బూడిద పారబోసే చోట కట్టెలపైన వాటిని దహించాలి. ఇశ్రాయేలు సమాజమంతా పొరపాటుగా తెలియకుండా పాపం చేస్తే చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని అవగాహన లేకుండా చేసి దోషులైతే, తరువాత వారు చేసిన పాపం వారికి తెలిసినప్పుడు సమాజం ఒక కోడెదూడని పాపం కోసం బలిగా అర్పించాలి. దాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి తీసుకురావాలి. సమాజానికి పెద్దలుగా ఉన్నవాళ్లు యెహోవా సమక్షంలో దాని తలపై తమ చేతులుంచాలి. ఆ తరువాత యెహోవా సన్నిధిలో దాన్ని వధించాలి. అప్పుడు అభిషేకం పొందిన యాజకుడు ఆ కోడె రక్తంలో కొంత ప్రత్యక్ష గుడారానికి తీసుకుని రావాలి. తరువాత యాజకుడు ఆ రక్తంలో తన వేలును ముంచి తెరల ఎదుట యెహోవా సమక్షంలో 7 సార్లు చిలకరించాలి. తరువాత యాజకుడు ప్రత్యక్ష గుడారంలో యెహోవా సమక్షంలో ఉన్న సుగంధ ధూపవేదిక పైని కొమ్ములకు ఆ రక్తాన్ని కొంచెం పూయాలి. మిగిలిన ఆ కోడె రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాలి. తరువాత దాని కొవ్వు అంతటినీ తీసి దహన బలిపీఠం పైన దహించాలి. ఈ విధంగా అతడు ఆ కోడెకి చేయాలి. పాపం కోసం బలి ఇచ్చే పశువుకు చేసినట్టుగానే దీనికి చేయాలి. ఇలా యాజకుడు ప్రజల కోసం పరిహారం చేసినప్పుడు వారికి క్షమాపణ కలుగుతుంది. ఆ కోడెను శిబిరం బయటకు తీసుకుని వెళ్ళి మొదటి కోడెను దహించినట్టుగానే దీన్ని దహించాలి. ఇది సమాజ పాపం కోసం చేసే బలి అర్పణ. ఒక అధికారి పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు. తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక మగ మేకని తన అర్పణగా తీసుకురావాలి. అది లోపం లేనిదిగా ఉండాలి. అతడు ఆ మేక తలపై చెయ్యి ఉంచి దాన్ని యెహోవా సమక్షంలో దహనబలి అర్పించే చోట వధించాలి. ఇది పాపం కోసం చేసే బలి. పాపం కోసం వధించిన దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి. దాని కొవ్వునంతా వేదిక పైన దహించాలి. శాంతి బలికి అర్పించిన పశువు కొవ్వును చేసినట్టుగానే చేయాలి. ఇలా యాజకుడు ఆ అధికారి పాపం విషయంలో పరిహారం చేయాలి. అప్పుడు ఆ అధికారికి క్షమాపణ కలుగుతుంది. సామాన్య ప్రజల్లో ఎవరైనా ఒకరు పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు. తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక ఆడ మేకను బలి అర్పణగా తీసుకుని రావాలి. ఆ మేక లోపం లేనిదై ఉండాలి. పాపం కోసం బలి కాబోయే పశువు తలపైన అతడు తన చేతులుంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి. దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహనబలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహనబలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి. తరువాత శాంతిబలి పశువు కొవ్వును వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు ఆ కొవ్వును యెహోవాకు కమ్మని సువాసనగా బలిపీఠం పైన దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి పాపం కోసం బలి అర్పణగా లోపం లేని ఒక ఆడగొర్రెను తీసుకురావాలి. అతడు పాపం కోసం బలి అర్పణ కాబోయే దాని తలపై తన చెయ్యి ఉంచాలి. తరువాత దాన్ని దహనబలి అర్పించే చోట వధించాలి. అప్పుడు దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహనబలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహనబలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి. తరువాత శాంతిబలి పశువు క్రొవ్వుని వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు యెహోవాకు దహనబలి అర్పించే చోట బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది. లేవీకాండము 5వ అధ్యాయము. ఒక వ్యక్తి తాను చూసిన దాన్ని గాని విన్నదాన్ని గాని సాక్ష్యం చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పకుండా పాపం చేస్తే దానికి ఆ వ్యక్తే బాధ్యత వహించాలి. ఇంకా ఒక వ్యక్తి దేవుడు అపవిత్రమని నిర్దేశించిన ఏ అశుద్ధ జంతువు కళేబరాన్ని గాని పశువు కళేబరాన్ని గాని పాకే జంతువు కళేబరాన్ని గాని తెలియక తాకితే ఆ వ్యక్తి అపవిత్రుడు, అపరాధి అవుతాడు. ఒక వ్యక్తిని అపవిత్రం చేసిన వాటిని అది ఏదైనా సరే తాకిన ఆ వ్యక్తి ఆ అపవిత్రతను తాకానని తెలుసుకున్న తర్వాత అపరాధి అవుతాడు. అలాగే ఎవరైనా తెలియకుండా తొందరపడి మంచైనా చెడైనా చేస్తానని ఒట్టుపెట్టి ప్రమాణం చేసినా, తెలియకుండా తొందరపడి ఏదైనా చేస్తానని ఒట్టుపెట్టి ప్రమాణం చేసినా, ఆ తర్వాత తెలుసుకుని చేయకుండా ఉంటే ఆ విషయంలో అతడు అపరాధి అవుతాడు. వీటిలో ఏ విషయంలోనైనా అతడు అపరాధి అయితే తాను ఎలాంటి పాపం చేశాడో దాన్ని ఒప్పుకోవాలి. తాను చేసిన అపరాధం కోసం బలి అర్పణను యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. దానికోసం తన మందలో నుండి ఆడమేకనైనా ఆడగొర్రెనైనా పాపం కోసం బలిగా అర్పించాలి. అతని పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు. ఒకవేళ అతనికి గొర్రెని తెచ్చే స్తోమత లేకపోతే తన పాపం కోసం అపరాధ బలి అర్పణగా రెండు గువ్వలను గాని రెండు పావురం పిల్లలను గాని తీసుకురావచ్చు. వాటిలో ఒకటి పాపం కోసం చేసే అర్పణ, మరొకటి దహనబలి కోసం. అతడు వాటిని యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు మొదట ఒకదాన్ని పాపం కోసం బలిగా అర్పిస్తాడు. అతడు దాని తలను తుంచివేస్తాడు, కాని పూర్తిగా వేరు చేయడు. అతడు కొంత రక్తాన్ని బలిపీఠం పక్కన చిలకరించాలి. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగున కుమ్మరించాలి. ఇది పాపం కోసం చేసే బలి. తరువాత ఆదేశాల్లో చెప్పినట్టు రెండో పక్షిని దహనబలిగా అర్పించాలి. అతడు చేసిన పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. ఒకవేళ అతనికి రెండు గువ్వలను రెండు పావురం పిల్లలను కొని తెచ్చే స్తోమతు లేకపోతే అతడు తన పాపం కోసం అర్పణగా 1 కిలో సన్నని గోధుమ పిండిని తీసుకురావాలి. అది పాపం కోసం చేసే అర్పణ కాబట్టి దానిమీద నూనె పోయకూడదు, ఎలాంటి సాంబ్రాణి వేయకూడదు. అతడు యాజకుని దగ్గరికి దాన్ని తీసుకుని రావాలి. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపకం చేసుకోవడానికి దానిలో నుండి ఒక గుప్పెడు స్మృతి చిహ్నంగా తీసి యెహోవాకి దహనబలి అర్పించే చోట దహించాలి. అది పాపం కోసం చేసే బలి అర్పణ. పైన చెప్పిన వాటిలో అతడు చేసిన పాపాన్ని యాజకుడు కప్పివేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. నైవేద్యం అర్పణలో మిగిలినది యాజకునికి చెందినట్టుగా ఇక్కడ కూడా అర్పణ చేయగా మిగిలినది యాజకునికి చెందుతుంది. అపరాధ బలి. తరువాత యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు. ఒక వ్యక్తి యెహోవాకు అర్పితమైన వాటిని ముందు పొరపాటుగా ఆయనకు చెల్లించకుండా తెలియక ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తే అప్పుడు అతడు తన అపరాధ బలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకురావాలి. తన అపరాధ బలిగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకురావాలి. ఆ పొట్టేలు విలువను ప్రత్యక్ష గుడారంలో చెలామణి అయ్యే వెండితో నిర్ణయించాలి. పరిశుద్ధమైన వస్తువు విషయంలో తాను చేసిన తప్పుకు నష్టపరిహారం చెల్లించాలి. దానికి 1/5 చేర్చి దాన్ని యాజకుడికి ఇవ్వాలి. అప్పుడు యాజకుడు అపరాధ బలి అర్పణ అయిన పొట్టేలుతో అతని కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది. ఎవరైనా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన దాన్ని చేసి పాపం చేస్తే అది పొరపాటుగా చేసిన అపరాధి అవుతాడు. దానికి శిక్ష పొందుతాడు. అతడు తన అపరాధ బలి అర్పణగా మందలో నుండి లోపం లేని పొట్టేలును తీసుకురావాలి. దాని ప్రస్తుత వెల నిర్ణయం జరగాలి. దాన్ని అపరాధ బలి అర్పణగా యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు యాజకుడు పొరపాటుగా ఆ వ్యక్తి చేసిన పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. అది అపరాధ బలి. అతడు నిజంగానే యెహోవా ఎదుట దోషి అయ్యాడు. లేవీకాండము 6వ అధ్యాయము. యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు. ఒక వ్యక్తి తన పొరుగున ఉన్నవాడు తనకు అప్పగించిన దాని విషయంలో అతణ్ణి మోసం చేసినా, వంచినా, దోచుకున్నా, లేక తన పొరుగున ఉన్నవాణ్ణి పీడించినా, అతడు పోగొట్టుకున్న వస్తువు తనకు దొరికినా, దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపం అవుతుంది. ఇలా పాపం చేసినవాడు అపరాధి. కాబట్టి అలాంటివాడు తాను ఇతరుల దగ్గర దోచుకున్నది, పీడించి సంపాదించింది, లేక తనకు అప్పగించినది, తనకు దొరికినది తిరిగి ఇచ్చివేయాలి. తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేశాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో 1/5 తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి. తరువాత అతడు తన అపరాధ బలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకుని రావాలి. అపరాధ బలిగా మందలోని లోపం లేని పొట్టిలను యాజకుడి దగ్గరికి తీసుకుని రావాలి. దాని విలువను ప్రస్తుత వెల ప్రకారం నిర్ధారించాలి. యాజకుడు యెహోవా సమక్షంలో అతని పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతడు ఏ ఏ విషయాల్లో అపరాధి అయ్యాడో ఆ విషయాల్లో క్షమాపణ పొందుతాడు. దహనబలి. ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు, నువ్వు అహరోనికి అతని కొడుకులకి ఇలా ఆదేశించు, ఇది దహనబలికి సంబంధించిన చట్టం. దహనబలి అర్పణ బలిపీఠం పైన నిప్పులపై రాత్రంతా తెల్లవారే వరకూ ఉండాలి. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి. యాజకుడు నారతో చేసిన బట్టలు వేసుకోవాలి. అతని లోదుస్తులు కూడా నారతో చేసినవే అయి ఉండాలి. అతడు దహనబలి అర్పణ పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిద తీసి బలిపీఠం పక్కనే ఉంచాలి. తర్వాత అతడు తన బట్టలు మార్చుకుని శిబిరం బయట ఉన్న పవిత్ర స్థలానికి ఆ బూడిద తీసుకువెళ్ళాలి. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దానిపైన కట్టెలు వేస్తూ ఉండాలి. దానిపైన దహనబలి అర్పణని ఉంచాలి. శాంతిబలి పశువు కొవ్వును దానిపైన దహించాలి. బలిపీఠం పైన అగ్ని ఎప్పటికీ మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. నైవేద్య అర్పణ. ఇక నైవేద్య అర్పణ గూర్చిన చట్టం ఇది. దీన్ని అహరోను కొడుకులు యెహోవా సమక్షంలో బలిపీఠం ఎదుట అర్పించాలి. యాజకుడు నైవేద్య అర్పణ నుండి గుప్పెడు పిండిని, కొంత నూనెను, దానిపైనున్న సాంబ్రాణిను తీసి వాటిని యెహోవా మంచితనాన్ని స్మరించుకోవడానికి బలిపీఠం పైన దహించాలి. అది ఆయనకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అర్పించగా మిగిలిన దాన్ని అహరోను అతని కుమారులు భుజించాలి. పరిశుద్ధ స్థలంలో దాన్ని తినాలి. పొంగజేసే పదార్థం లేకుండా దాన్ని తినాలి. ప్రత్యక్ష గుడారం ఆవరణలో దాన్ని తినాలి. దాని తయారీలో పొంగజేసే పదార్థం కలపకూడదు. నాకు అర్పించే దహనబలుల్లో వాళ్ల భాగంగా దాన్ని నేను ఇచ్చాను. పాపం కోసం చేసే బలి అర్పణగాను, అపరాధం కోసం చేసే బలి అర్పణగాను ఇచ్చాను. అది అతి పరిశుద్ధం. మీ రాబోయే అన్ని తరాల్లోనూ అహరోను వారసుడైన ప్రతివాడు యెహోవాకు దహనబలిగా అర్పించిన దానిలో నుండి దాన్ని తన భాగంగా భావించి తినవచ్చు. వాటికి తగిలిన ప్రతిదీ పవిత్రం అవుతుంది. ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు, అహరోనుకు అతని కొడుకులకు ఒక్కొక్కరికి అభిషేకం జరిగిన రోజున వాళ్లు చెల్లించాల్సిన అర్పణ ఇది. మామూలు నైవేద్య అర్పణలాగే వాళ్లు సుమారు 1 కిలో సన్నని గోధుమ పిండిని ఉదయం సగం, సాయంత్రం సగం అర్పించాలి. దాన్ని నూనెతో పెనం పైన కాల్చాలి. అది చక్కగా కాలిన తర్వాత తీసుకురావాలి. దాన్ని ముక్కలు చేసి యెహోవాకు కమ్మని సువాసనగా నైవేద్య అర్పణ చేయాలి. యాజకుని కొడుకుల్లో అభిషేకం పొంది అతడి స్థానంలో కొత్తగా యాజకుడైన వ్యక్తి అలాగే అర్పించాలి. ఆజ్ఞ ప్రకారం దాన్ని యెహోవా కోసం పూర్తిగా దహించాలి. యాజకుడు అర్పించే ప్రతి నైవేద్యాన్ని పూర్తిగా దహించాలి. దాన్ని తినకూడదు. పాపం కోసం చేసే బలి. ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు, నువ్వు అహరోనుతోనూ అతని కొడుకులతోనూ మాట్లాడి ఇలా చెప్పు, పాపం కోసం చేసే అర్పణ చట్టం ఇది. దహనబలి అర్పణ పశువుని వధించిన చోటే పాపం కోసం చేసే బలి అర్పణ పశువును యెహోవా సమక్షంలో వధించాలి. అది అతి పరిశుద్ధం. ప్రత్యక్ష గుడారం ఆవరణలోని పరిశుద్ధ స్థలంలో దాన్ని తినాలి. దాని మాంసానికి తగిలిన ప్రతీదీ పరిశుద్ధం అవుతుంది. దాని రక్తం బట్టలపైన చిందితే రక్తం చిమ్మిన ప్రాంతాన్ని పరిశుద్ధ స్థలంలో శుభ్రం చేయాలి. దాన్ని మట్టికుండలో ఉడకబెడితే ఆ కుండని పగలగొట్టాలి. ఒకవేళ ఇత్తడి పాత్రలో ఉడకబెడితే దాన్ని తోమి నీళ్లతో శుభ్రం చేయాలి. అది అతి పరిశుద్ధమైనది కాబట్టి యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడు దాన్ని కొంచెం తినవచ్చు. కాని పాపం కోసమైన బలి అర్పణ చేసిన పశువు రక్తం పరిహారం కోసం ప్రత్యక్ష గుడారంలోకి తీసుకురావడం జరిగితే ఆ పశువు మాంసం తినకూడదు. దాన్ని పూర్తిగా కాల్చివేయాలి. లేవీకాండము 7వ అధ్యాయము. అపరాధ బలి. అపరాధం కోసం చేసే బలి అర్పణ సంగతులు. అది ఎంతో పరిశుద్ధం. దహనబలి కోసం పశువులను వధించే స్థలంలోనే అపరాధ బలి పశువులను కూడా వధించాలి. దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ అన్ని వైపులా చిమ్మాలి. దాని కొవ్వు పట్టిన తోకను, దాని అంతర్భాగాల్లోని కొవ్వును, రెండు మూత్రపిండాలను, వాటిపైని కొవ్వును, కాలేయం పైన పేరుకున్న కొవ్వును, ఇలా దానిలోని కొవ్వు అంతటిని తీసి అర్పించాలి. యాజకుడు యెహోవాకి దహనబలిగా వీటిని బలిపీఠం పైన దహించాలి. అది అపరాధం కోసం చేసే బలి. యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడు దీన్ని తినవచ్చు. ఇది అతి పరిశుద్ధం కాబట్టి పరిశుద్ధ స్థలంలోనే దీన్ని తినాలి. పాపం కోసం చేసే బలి అపరాధం కోసం చేసే బలిలానే ఉంటుంది. ఈ రెంటికి పాటించాల్సిన చట్టం ఒకటే. ఆ బలుల్లో మిగిలిన మాంసం వాటితో పరిహారం చేసే యాజకుడికే దక్కుతుంది. దహనబలి పశువు చర్మం ఆ దహనబలిని అర్పించిన యాజకుడికి చెందుతుంది. పొయ్యి మీద కుండలోనైనా, పెనం మీదనైనా, వండిన లేదా కాల్చిన నైవేద్యం అంతా యాజకుడికే చెందుతుంది. అది పొడి నైవేద్యమైనా, నూనె కలిపినది అయినా, అదంతా అహరోను సంతానం వాళ్ళు సమానంగా పంచుకోవాలి. శాంతిబలి. ప్రజలు యెహోవాకు అర్పించే శాంతి బలిని గూర్చిన చట్టం ఇది. ఎవరైనా కృతజ్ఞత అర్పణగా దాన్ని అర్పించదలిస్తే దానితో పాటు పొంగజేసే పదార్థం లేకుండా నూనె కలిపి చేసిన రొట్టెలు, పొంగజేసే పదార్థం లేకుండా నూనె రాసి చేసిన అప్పడాలు, సన్నని పిండిలో నూనె బాగా కలిపి చేసిన రొట్టెలు అర్పించాలి. వీటితో పాటు కృతజ్ఞతలు చెల్లించటానికి శాంతిబలి అర్పణ సమయంలో పొంగజేసే పదార్థంతో చేసిన రొట్టెను అర్పించాలి. ఈ వేరువేరు అర్పణల్లో నుండి ఒకదాన్ని యెహోవాకి అర్పించాలి. శాంతి బలి కోసం బలిపీఠం పైన రక్తాన్ని చిలకరించిన యాజకునికి అది చెందుతుంది. కృతజ్ఞతలు చెల్లించే ఉద్దేశంతో శాంతిబలిని అర్పించే వ్యక్తి బలి పశువు మాంసాన్ని బలి అర్పించే రోజే తినాలి. దాంట్లో దేన్నీ తర్వాత రోజు కోసం ఉంచుకోకూడదు. అయితే మొక్కు చెల్లించడం కోసం గాని, స్వేచ్ఛార్పణ చెల్లించడం కోసం గాని బలి ఇస్తే ఆ పశువు మాంసాన్ని బలి అర్పణ రోజే తినాలి. కాని ఏదన్నా మిగిలితే దాన్ని రెండో రోజు కూడా తినవచ్చు. మూడో రోజుకి ఇంకా మిగిలి ఉన్న మాంసాన్ని కాల్చివేయాలి. ఎవరన్నా శాంతిబలి పశువు మాంసాన్ని ఏ కొంచెమైనా మూడో రోజు కూడా తింటే ఆ బలి అంగీకారానికి నోచుకోదు. ఆ బలి అర్పణ తెచ్చిన వాడి లెక్కలోకి రాదు. అది అసహ్యకరంగా ఉంటుంది. అలా తినేవాడు తన అపరాధాన్ని మోస్తూనే ఉంటాడు. అపవిత్రమైన దానికి తగిలిన మాంసాన్ని తినకూడదు. దాన్ని కాల్చివేయాలి. మిగిలిన మాంసం పవిత్రులైన వాళ్ళు తినవచ్చు. యెహోవాకు అర్పించే శాంతిబలి పశువు మాంసాన్ని ఎవరైనా అపవిత్రుడిగా ఉండి కొంచెం తిన్నా అలాంటివాడు ప్రజల్లో లేకుండా పోవాలి. మనుషుల అపవిత్రతనైనా, ఏదన్నా జంతువు అపవిత్రతనైనా, లేదా అపవిత్రమైన అసహ్యకరమైన వస్తువునైనా తాకి దాని తరువాత ఎవరైనా యెహోవాకి అర్పించే శాంతి బలి పశువు మాంసం తింటే అలాంటివాడు ప్రజల్లో లేకుండా పోవాలి. కొవ్వును రక్తాన్ని తినకూడదు. ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ఎద్దు కొవ్వును గాని గొర్రె కొవ్వును గాని మేక కొవ్వును గాని మీరు తినకూడదు. అర్పణం కాకుండా సాధారణంగా చనిపోయిన పశువు కొవ్వును, అడవి మృగాలు చీల్చివేసిన పశువు కొవ్వును ఇతర విషయాలకు ఉపయోగించవచ్చు, గాని ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. యెహోవాకి దహనబలిగా ప్రజలు అర్పించే పశువుల కొవ్వుని తినేవాడు ప్రజల్లో లేకుండా పోవాలి. అలాగే పక్షి రక్తం గాని జంతువు రక్తం గాని మీ ఇళ్లలో తినకూడదు. ఎవడు రక్తాన్ని తింటాడో వాడు ప్రజల్లో లేకుండా పోవాలి. ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, యెహోవాకి శాంతిబలి పశువును అర్పించేవాడు దానిలో ఒక భాగాన్ని ప్రత్యేకంగా యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. యెహోవాకు దహనబలిగా అర్పించే వాటిని అతడు స్వయంగా తీసుకురావాలి. అతడు రొమ్ము భాగాన్ని, దానితో ఉన్న కొవ్వుని తీసుకురావాలి. యెహోవా సమక్షంలో అర్పణగా పైకెత్తి కదిలించడానికి రొమ్ము భాగాన్ని తీసుకుని రావాలి. యాజకులు భాగము. యాజకుడు బలిపీఠం పైన ఆ కొవ్వుని దహించాలి, కాని రొమ్ము భాగం అహరోనికి అతని వారసులకి చెందుతుంది. శాంతిబలి పశువుల కుడి తొడ భాగాన్ని యాజకుడికి ఇవ్వాలి. అహరోను వారసుల్లో శాంతిబలి పశువు రక్తాన్ని కొవ్వును అర్పించే యాజకుడికి ఆ పశువు కుడి తొడ భాగం చెందుతుంది. ఎందుకంటే నా ఎదుట పైకి లేపి కదిలించిన రొమ్ము భాగాన్ని, తొడను నేను స్వీకరించాను. వాటిని నేను యాజకుడైన అహరోనికి అతని వారసులకి ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలులన్నిటిలో ఇవి వారి వంతుగా ఉంటాయి. ఇది నా ప్రజలైన ఇశ్రాయేలు వారు అనుసరించవలసిన శాశ్వత నియమం. ఇది యాజకులుగా యెహోవాకి సేవ చేయడానికి వీరిని మోషే నియమించిన రోజు నుండి అహరోనుకు అతని వారసులకు యెహోవాకు అర్పించే దహనబలుల్లో ఏర్పాటైన వాట. వారిని యాజకులుగా యెహోవా అభిషేకం చేసిన రోజున వారికి ఇశ్రాయేలు ప్రజలు ఇవ్వాలని యెహోవా ఖాయం చేసిన వాట. ఇది అన్ని తరాల్లో వారి వాటాగా ఉంటుంది. ఇవి దహనబలిని గూర్చి, అపరాధం కోసం చేసే బలిని గూర్చి, నైవేద్య అర్పణ బలిని గూర్చి, పాపం కోసం చేసే బలిని గూర్చి, ప్రతిష్టార్పణ బలిని గూర్చి, శాంతి బలిని గూర్చి వివరించే చట్టం. ఈ ఆజ్ఞలను యెహోవా సీనాయి పర్వతం పైన మోషేకి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు సీనాయి అరణ్యంలో యెహోవాకు అర్పణలు చెల్లించాలని ఆదేశించాడు. లేవీకాండం 8వ అధ్యాయం. అహరోనును, అతని కొడుకులను ప్రతిష్ఠించటం. యెహోవా మోషేకు ఇలా చెప్పాడు, నువ్వు అహరోనును, అతని కొడుకులను తీసుకురా. వాళ్లతో పాటు వాళ్ల బట్టలు, అభిషేకం చేయడానికి నూనె, పాపం కోసం బలి అర్పించడానికి ఒక ఎద్దు, రెండు పొట్టేళ్ళు, పొంగజేసే పదార్థం లేకుండా చేసిన ఒక బుట్టెడు రొట్టెలు తీసుకురా. సమాజంలో ప్రజలందరినీ ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరికి సమకూర్చు. మోషే యెహోవా తనకు ఆదేశించినట్టుగా చేశాడు. సమాజంలో ప్రజలందరూ ప్రత్యక్ష గుడారం ప్రవేశం ద్వారం దగ్గరికి చేరుకున్నారు. అప్పుడు మోషే వాళ్ళందరితో ఇలా చేయమని యెహోవా ఆజ్ఞాపించాడు అన్నాడు. తరువాత మోషే అహరోనును అతని కొడుకులను తీసుకువచ్చి వాళ్లకి స్నానం చేయించాడు. తరువాత అహరోనుకు చొక్కా తొడిగి అతనికి నడికట్టు కట్టాడు. అంగీ ధరింపజేసి ఏఫోదుని వేశాడు. అందంగా అల్లిన నడికట్టుని ఏఫోదు పైగా వేసి బిగించి కట్టాడు. అతనికి వక్షపతకం కట్టి దానిలో ఊరీమును తుమ్మీమును ఉంచాడు. అతనికి తల పాగా పెట్టాడు. ఆ పాగా ముందు భాగంలో పరిశుద్ధ కిరీటంలా బంగారు రేకుని ఉంచాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టుగా మోషే ఇదంతా చేశాడు. తరువాత మోషే అభిషేకం చేయడానికి నూనె తీసుకున్నాడు. దానితో మందిరాన్ని, మందిరంలో ఉన్న సమస్తాన్ని అభిషేకించి వాటినన్నిటినీ శుద్ధీకరణం చేశాడు. తరువాత ఆ నూనెలో కొంత బలిపీఠంపై 7 సార్లు చిలకరించాడు. బలిపీఠం, దానికి సంబంధించిన పాత్రలను, గంగాళాన్ని, దాని పీటను శుద్ధీకరణం చేసి వాటిని అభిషేకించాడు. తరువాత అతడు ఆ అభిషేకం చేసే నూనెలో కొంత తీసి అహరోనుని ప్రతిష్ఠించడానికి అతని తలపైన పోసి అభిషేకించాడు. తరువాత మోషే యెహోవా తనకు ఆదేశించిన విధంగా అహరోను కొడుకులను తీసుకువచ్చి వారికి పొడవాటి చొక్కాలు వేశాడు. వారికి నడికట్లు కట్టి వారి తలల చుట్టూ నారబట్టలు కట్టాడు. ఆ తర్వాత మోషే పాపం కోసం బలి అర్పణ చేయడానికి ఒక కోడెదూడని తీసుకువచ్చాడు. అహరోను, అతని కొడుకులు పాపం కోసం బలి అర్పణ కాబోతున్న ఆ కోడెదూడ తలపై తమ చేతులుంచారు. మోషే దాన్ని వధించాడు. దాని రక్తాన్ని తీసి తన వేలితో బలిపీఠం కొమ్ములకి పూసి బలిపీఠాన్ని శుద్ధీకరించాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు. మోషే దానికోసం పరిహారం చేసి దాన్ని ప్రతిష్ఠించాడు. అప్పుడు మోషే దాని లోపలి భాగాలపై ఉన్న కొవ్వునంతా తీసి వేరు చేశాడు. కాలేయం పైనున్న కొవ్వును తీశాడు. మూత్రపిండాలను, వాటిపైని కొవ్వును తీసి అంతా బలిపీఠంపై దహించాడు. అయితే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టుగా మోషే ఆ కోడెదూడను, దాని చర్మాన్ని, మాంసాన్ని, పేడను శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు. ఆ తర్వాత మోషే దహనబలిగా ఒక పొట్టేలును తీసుకువచ్చాడు. అహరోను, అతని కొడుకులు ఆ పొట్టేలు తలపైన తమ చేతులుంచారు. అప్పుడు మోషే దాన్ని వధించిన తర్వాత దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు. అతడు ఆ పొట్టేలును ముక్కలుగా చేశాడు. దాని తలను, ఆ ముక్కలను, కొవ్వును దహించాడు. అతడు దాని లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో కడిగి ఆ మొత్తం పొట్టేలును బలిపీఠంపై దహించాడు. అది దహనబలి. కమ్మటి సువాసనను అది కలగజేసింది. అది యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు అగ్నితో యెహోవాకు చేసిన బలి. ఆ తర్వాత మోషే 2వ పొట్టేలుని తీసుకువచ్చాడు. ఇది అహరోనుని సేవకే ప్రతిష్ఠించడం కోసం. ప్రతిష్ట కోసమైన ఈ పొట్టేలు తలపైన అహరోను, అతని కొడుకులు తమ చేతులుంచారు. మోషే దాన్ని వధించి దాని రక్తంలో కొంత తీసి అహరోను కుడిచెవి తమ్మెపైన, కుడిచేతి బొటనవేలిపైన, కుడికాలి బొటనవేలిపైన పూశాడు. మోషే అహరోను కొడుకులను కూడా తీసుకువచ్చి కొంత రక్తాన్ని వారి కుడి చెవి తమ్మెలపైన, కుడి చేతుల బొటనవేళ్లపైన, కుడికాళ్ల బొటనవేళ్లపైన పూశాడు. తర్వాత మిగిలిన రక్తాన్ని బలిపీఠంకి అన్ని వైపులా చిమ్మాడు. తర్వాత మోషే దాని కొవ్వును, కొవ్వు పట్టిన దాని తోకను, దాని అంతర్భాగాలపైని కొవ్వును, కాలేయంపైని కొవ్వును, 2 మూత్రపిండాలను, వాటిపైని కొవ్వును, కుడితొడ భాగాన్ని వేరుచేశాడు. యెహోవా సమక్షంలో పొంగజేసే పదార్థం లేకుండా చేసిన రొట్టెలతో ఉన్న బుట్టల్లో నుండి ఒక రొట్టెను, నూనె రాసి చేసిన ఒక రొట్టెను, ఒక అప్పడాన్ని తీసి వాటిని అహరోను చేతుల్లోనూ అతని కొడుకుల చేతుల్లోనూ ఉంచి వాటిని యెహోవా సన్నిధిలో అర్పణగా పైకి ఎత్తి అటూ ఇటూ కదిలించి చూపాడు. తరువాత మోషే వాటిని వాళ్ళ చేతుల నుంచి తీసుకుని దహనబలిగా బలిపీఠం పైన దహించాడు. అవి ప్రతిష్ఠార్పణలు. అవి కమ్మటి సువాసన కలుగజేశాయి. అది యెహోవాకు అర్పించిన దహనబలి. తరువాత మోషే దాని రొమ్ము భాగాన్ని తీసుకుని దాన్ని కదలిక అర్పణగా యెహోవా సమక్షంలో పైకెత్తి కదిలించాడు. యాజకుణ్ణి ప్రతిష్ఠించే పనిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పొట్టేలులో అది మోషే వంతు. తరువాత మోషే అభిషేకానికి ఉపయోగించే నూనెలో కొంత, బలిపీఠం పైని రక్తంలో కొంత తీసుకుని వాటిని అహరోను పైన, అతని బట్టలపైన, అతని కొడుకులపైన, వాళ్ల బట్టలపైన చిలకరించాడు. ఆ విధంగా మోషే అహరోనును, అతని బట్టలను, అతని కొడుకులను, వాళ్ల బట్టలను అభిషేకించాడు. ఆ తర్వాత మోషే అహరోనుతోనూ అతని కొడుకులతోనూ ఇలా చెప్పాడు, ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గర ఆ మాంసాన్ని వండండి. దాన్ని, బుట్టలో సేవా ప్రతిష్ట కోసం ఉంచిన రొట్టెను మీరు తినాలి. అహరోను, అతని కొడుకులు దాన్ని తినాలి అని నేను ఆజ్ఞాపించినట్టు మీరు వాటిని తినాలి. మీరు తినగా మిగిలిన మాంసాన్ని, రొట్టెను కాల్చివేయాలి. మీ ప్రతిష్ట రోజులు ముగిసే వరకు, అంటే 7 రోజులు, మీరు ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం నుండి బయటకు వెళ్లకూడదు. ఆ 7 రోజులు యెహోవా మిమ్మల్ని ప్రతిష్ట చేస్తాడు. ఈరోజు ఎలా జరిగిందో మీకోసం పరిహారం చేయడానికి అలాగే జరగాలని యెహోవా ఆజ్ఞాపించాడు. మీరు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర 7 రోజులు రాత్రింబగళ్ళు నిలిచి యెహోవా ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే యెహోవా నాకు అలా ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోను, అతని కొడుకులు చేశారు. లేవీకాండము 9వ అధ్యాయము. యాజకులు వారి పనిని ఆరంభించటం. 8వ రోజు మోషే అహరోనును, అతని కొడుకులను, ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలను పిలిచాడు. అహరోనుతో ఇలా అన్నాడు, పాపం కోసం బలి అర్పణగా మందలో నుండి లోపం లేని ఒక దూడని, దహనబలి కోసం లోపం లేని ఒక పొట్టేలును యెహోవా సమక్షంలోకి తీసుకురా. నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పాలి, యెహోవాకి అర్పించడానికి పాపం కోసం బలిగా లోపం లేని మేకపోతును, దహనబలి కోసం 1 సంవత్సరం వయసున్న లోపం లేని ఒక దూడను, ఒక గొర్రెపిల్లను తీసుకురండి. అలాగే యెహోవాకి శాంతిబలి అర్పించటానికి 1 ఎద్దును, 1 పొట్టేలును, నూనె కలిపిన నైవేద్యాన్ని తీసుకురండి. ఎందుకంటే ఈరోజు మీకు యెహోవా దర్శనమిస్తాడు. కాబట్టి వాళ్ళు మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకువచ్చారు. ఇశ్రాయేలు సమాజమంతా వచ్చి యెహోవా సమక్షంలో నిల్చున్నారు. అప్పుడు మోషే ఇలా అన్నాడు, యెహోవా మీకు ఆజ్ఞాపించింది ఇదే, మీరిది చేస్తే ఆయన తేజస్సు మీకు కనిపిస్తుంది. తరువాత మోషే అహరోనికి ఇలా చెప్పాడు, బలిపీఠం దగ్గరికి రా, యెహోవా ఆజ్ఞాపించినట్టు నీ పాపం కోసం అర్పించాల్సిన బలిని, నీకోసం దహనబలిని అర్పించి నీకోసం ప్రజల కోసం పరిహారం చెయ్యి. ప్రజల కోసం బలి అర్పించి వాళ్ల కోసం పరిహారం చెయ్యి. కాబట్టి అహరోను బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. తన పాపాల కోసం బలి అర్పణగా దూడను వధించాడు. అతని కొడుకులు దాని రక్తాన్ని అతని దగ్గరికి తీసుకువచ్చారు. అహరోను ఆ రక్తంలో తన వేలు ముంచి బలిపీఠపు కొమ్ములపైన పూశాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు. అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు దహనబలిగా దాని కొవ్వును, మూత్రపిండాలను, కాలేయం పైన పేరుకున్న కొవ్వును బలిపీఠం పైన దహించాడు. దాని మాంసాన్ని చర్మాన్ని శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు. ఆ తరువాత అహరోను దహనబలి పశువును వధించాడు. అతని కొడుకులు దాని రక్తాన్ని అతనికి అందించారు. ఆ రక్తాన్ని అహరోను బలిపీఠం అన్ని వైపులా చిమ్మాడు. తరువాత వాళ్ళు అతనికి దహనబలి పశువును ముక్కలు చేసి ఆ ముక్కలను తలను ఇచ్చారు. అతడు వాటిని బలిపీఠం పైన దహించాడు. దాని అంతర్భాగాలను కాళ్లను నీళ్లతో కడిగి బలిపీఠంపై ఉన్న దహనబలి అర్పణలపై ఉంచి వాటిని కూడా దహించాడు. తరువాత అహరోను ప్రజల కోసం బలి అర్పించాడు. మేకను పట్టుకుని ప్రజల పాపం కోసం బలి అర్పణగా దాన్ని వధించాడు. మొదటి మేకను వధించినట్టుగానే దీన్ని కూడా పాపాల కోసం వధించాడు. తరువాత యెహోవా ఆజ్ఞాపించినట్టుగా దహనబలి జంతువును అర్పించాడు. దాని తరువాత నైవేద్యాన్ని తెచ్చి దానిలో నుంచి ఒక పిడికెడు తీసి బలిపీఠంపై దాన్ని ఉదయం చెల్లించాల్సిన దహనబలితో పాటు దహించాడు. తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన శాంతిబలి అర్పణగా ఎద్దును పొట్టేలును వధించాడు. అహరోను కొడుకులు వాటి రక్తాన్ని అతనికి అందించారు. దాన్ని అతడు బలిపీఠం చుట్టూ చిమ్మాడు. అయితే వాళ్ళు ఆ ఎద్దు కొవ్వును పొట్టేలు కొవ్వును కొవ్వు పట్టిన తోకను వాటి అంతర్భాగంలోని కొవ్వును మూత్రపిండాలను కాలేయంపై అంటి ఉన్న కొవ్వును అతనికిచ్చారు. వాళ్ళు వీటిని ఆ పశువుల రొమ్ము భాగంపైన ఉంచారు. అప్పుడు అహరోను ఆ కొవ్వును బలిపీఠంపై దహించాడు. మోషే ఆజ్ఞాపించినట్టు అహరోను రొమ్ము భాగాన్ని కుడి తొడ భాగాన్ని యెహోవా సమక్షంలో పైకెత్తి అర్పణగా ఆయనకు అర్పించాడు. ఆ తర్వాత అహరోను పాపం కోసం బలిని దహనబలిని శాంతిబలిని అర్పించి తన చేతులను ప్రజల వైపు ఎత్తి వాళ్లను దీవించాడు. తరువాత దిగివచ్చాడు. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్లారు. తిరిగి వచ్చి ప్రజలను దీవించారు. అప్పుడు యెహోవా మహిమ తేజం ప్రజలందరికీ కనిపించింది. యెహోవా సమక్షంలో నుండి అగ్నిజ్వాలలు బయలుదేరి బలిపీఠం పైన ఉన్న దహనబలి సామాగ్రిని కొవ్వుని కాల్చివేశాయి. అది చూసి ప్రజలంతా ఉత్సాహంగా కేకలు పెట్టారు. సాష్టాంగ నమస్కారం చేశారు. లేవీకాండం 10వ అధ్యాయం. నాదాబు అబీహులు మరణం. నాదాబు అబీహులు అహరోను కొడుకులు. వీళ్ళు తమ ధూపం వేసే పాత్రల్లో నిప్పులు ఉంచి వాటిపై ధూపద్రవ్యాన్ని వేశారు. యెహోవా ఆదేశించని వేరే అగ్నిని ఆయన సమక్షంలోకి తీసుకువచ్చారు. దాంతో యెహోవా సమక్షంలో నుండి మంటలు వచ్చి వాళ్లని కాల్చివేశాయి. యెహోవా సమక్షంలోనే వాళ్లు చనిపోయారు. అప్పుడు మోషే అహరోనుతో, నాకు సమీపంగా ఉన్నవారికి నా పవిత్రతని చూపిస్తాను, ప్రజలందరి ముందు నేను మహిమ పొందుతాను అని యెహోవా చెప్పిన మాటకి అర్థం ఇదే అన్నాడు. అహరోను ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. అప్పుడు మోషే అహరోను బాబాయి ఉజ్జీయేలు కొడుకులు మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి వాళ్లకిలా చెప్పాడు, మీరు ఇక్కడికి రండి. ప్రత్యక్ష గుడారం ఎదుట నుండి మీ సోదరులను శిబిరం బయటికి తీసుకుపోండి. వాళ్ళింకా యాజకుల అంగీలు వేసుకునే ఉన్నారు. అలాగే మోషే ఆదేశించినట్టు వాళ్ళు వచ్చి శిబిరం బయటికి వీళ్ళని మోసుకు వెళ్లారు. అప్పుడు మోషే అహరోనుతో, అతని కొడుకులైన ఎలియాజరు ఈతామారులతో, మీరు చావకుండా ఉండాలన్నా, యెహోవా ఈ సమాజం పైన కోపగించుకోకుండా ఉండాలన్నా, మీరు మీ తలలపైన జుట్టు విరబోసుకోకూడదు, మీ బట్టలు చింపుకోకూడదు. అయితే యెహోవా వారిని కాల్చివేసినందుకు వారి కోసం మీ సోదరులు ఇశ్రాయేలు సమాజమంతా ఏడవవచ్చు. యెహోవా అభిషేకపు నూనె మీ పైన ఉంది కాబట్టి మీరు మాత్రం ప్రత్యక్ష గుడారం నుండి బయటికి వెళ్లకూడదు. ఒకవేళ వెళ్తే మీరు చనిపోతారు అని చెప్పాడు. వాళ్ళు మోషే మాట ప్రకారం చేశారు. తరువాత యెహోవా అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పాడు, నువ్వు, నీతో ఉండే నీ కొడుకులు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించే సమయంలో ద్రాక్ష మద్యాన్ని గాని ఇంకే మత్తు పానీయాలు గాని తాగవద్దు. అలా చేస్తే మీరు చనిపోతారు. మీ రాబోయే తరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం. ప్రతిష్ట చేసిన దాన్ని, లౌకికమైన దాని నుండి, పవిత్రమైన దాన్ని, అపవిత్రమైన దాని నుండి వేరు చెయ్యాలి. యెహోవా మోషే ద్వారా ఆదేశించిన శాసనాలను ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు బోధించాలి. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలి ఉన్న అతని కొడుకులు ఎలియాజరు ఈతామారులతోనూ మాట్లాడాడు. యెహోవాకు అర్పించిన దహనబలి నుండి మిగిలిన నైవేద్యాన్ని తీసుకుని పొంగజేసే పదార్థం లేకుండా దాన్ని తినండి, ఎందుకంటే అది అతి పరిశుద్ధమైంది. దాన్ని మీరు ఒక పరిశుద్ధ స్థలంలో తినాలి, ఎందుకంటే యెహోవాకు చేసిన దహనబలి అర్పణంలో అది నీకు, నీ కొడుకులకు రావాల్సిన భాగం. మీకు ఈ సంగతి చెప్పాలనే ఆజ్ఞ నేను పొందాను. తరువాత కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్ని, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడభాగాన్ని దేవుడు అంగీకరించిన ఒక పవిత్రమైన స్థలంలో మీరు తినాలి. వీటిని నువ్వు, నీ కొడుకులు, నీ కూతుళ్ళు తినాలి, ఎందుకంటే అవి ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలుల్లో నీకు, నీ కొడుకులకు రావాల్సిన భాగం. కదలిక అర్పణగా పైకెత్తిన రొమ్ము భాగాన్ని, యెహోవాకు ప్రతిష్ట చేసిన తొడభాగాన్ని దహనబలిగా అర్పించిన కొవ్వుతో పాటు వాళ్ళు తీసుకురావాలి. వాటిని యెహోవా ఎదుట పైకెత్తి కదిలించే అర్పణగా తీసుకురావాలి. యెహోవా ఆజ్ఞాపించినట్టు అవి శాశ్వతంగా నీకు, నీ కొడుకులకు చెందిన భాగం. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. అప్పుడు మోషే పాపం కోసం బలి కావాల్సిన మేకను గుర్చి అడిగాడు, కాని అది అప్పటికే దహనమైపోయిందని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు తక్కిన అహరోను కొడుకులు ఎలియాజరు ఈతామారులపై కోప్పడ్డాడు. మీరు పాపం కోసం బలి అయిన పశువు మాంసాన్ని పవిత్ర స్థలంలో ఎందుకు తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. సమాజం పాపాలను తీసివేయడానికి, ఆయన ఎదుట పరిహారం చేయడానికి యెహోవా దాన్ని మీకు ఇచ్చాడు కదా. చూడండి, దాని రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోకి తీసుకురాలేదు. నేను ఆజ్ఞాపించినట్టే మీరు దాని మాంసాన్ని పరిశుద్ధ స్థలంలో ఖచ్చితంగా తినాల్సిందే అని మందలించాడు. అప్పుడు అహరోను మోషేతో, చూడు, ఈరోజు వీళ్ళు పాపం కోసం తమ బలులు, దహనబలులు యెహోవా ఎదుట అర్పించారు, అయినా ఈరోజే నాకు ఈ విపత్తు జరిగింది. పాపం కోసం చేసిన బలి మాంసం నేను తింటే యెహోవా దృష్టికి అది సరైనదవుతుందా అన్నాడు. మోషే ఆ మాట విని ఒప్పుకున్నాడు. లేవీ కాండం 11వ అధ్యాయం. శుద్ధమైనవి, అశుద్ధమైనవి ఆహారం. ఆ తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు, మీరు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పండి, భూమిపై ఉన్న జంతువులన్నిటిలో మీరు తినదగ్గవి ఇవి. చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చు. అయితే జంతువుల్లో కొన్ని నెమరు వేస్తాయి, కొన్నిటికి చీలిన డెక్కలుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఆహారంగా తీసుకోకూడదు. ఒంటెలాంటి జంతువులు నెమరు వేస్తాయి, కానీ దానికి చీలిన డెక్కలుండవు. కాబట్టి ఒంటెను మీరు అపవిత్రంగా ఎంచాలి. పొట్టి కుందేలు నెమరు వేస్తుంది, కాని దానికి చీలిన డెక్కలు లేవు, కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి. అలాగే కుందేలు నెమరు వేస్తుంది, కాని దానికి చీలిన డెక్కలు లేవు, కాబట్టి దాన్ని కూడా మీరు అపవిత్రంగా ఎంచాలి. ఇక పందికి చీలిన డెక్కలు ఉన్నాయి, కాని అది నెమరు వేయదు, కాబట్టి దాన్ని మీరు అపవిత్రంగా ఎంచాలి. వీటి మాంసాన్ని మీరు తినకూడదు. వాటి కళేబరాలను అంటుకోకూడదు. అవి మీకు అపవిత్రం. జలచరాల్లో వీటిని తినవచ్చు. సముద్రంలోనైనా నదిలోనైనా నీటిలో నివసించే అన్ని రకాల జీవుల్లో రెక్కలు పొలుసులు ఉన్నవాటిని మీరు తినవచ్చు. సముద్రంలోనైనా నదిలోనైనా నీటిలో కదిలే అన్ని రకాల జీవుల్లోనూ జల జంతువుల్లోనూ రెక్కలు పొలుసులు లేని వాటిని మీరు అసహ్యించుకోవాలి. అవి మీకు అసహ్యం కాబట్టి వాటి మాంసం మీరు తినకూడదు. వాటి కళేబరాలను అసహ్యించుకోవాలి. నీళ్లల్లో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు అసహ్యం. పక్షుల్లో మీరు అసహ్యించుకోవలసినవి తినకూడనివి ఏవంటే గద్ద, రాబందు, గరుడపక్షి, డేగజాతిలో ప్రతి పక్షి, కాకిజాతిలోని ప్రతి పక్షి, కొమ్ముల గుడ్లగూబ, తీతువుపిట్ట, సముద్రపు కొంగ, గద్దజాతిలో అన్ని పక్షులు, ఇంకా పైగిడి కంటే గుడ్లగూబ, సముద్రపు డేగ, తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు, కొక్కిరాయి, అన్ని రకాల కొంగలు, కుకుడుగువ్వ, గబ్బిలం, రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో నడిచే జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి. అయితే రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో నడిచే ఎగరగలిగే జీవులు, నేలపై గంతులు వేయడానికి తొడలు గల పురుగులన్నిటినీ మీరు తినవచ్చు. అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. ఆకుమిడత, కీచురాయి, గడ్డిమిడత, ఇలా అన్ని రకాల మిడతలను మీరు తినవచ్చు. అయితే నాలుగు కాళ్లు గల ఎగిరే తక్కిన జీవులన్నీ మీకు అసహ్యంగా ఉండాలి. వీటిలో దేని కళేబరాన్ని అయినా మీరు తాకితే మీరు సాయంత్రం వరకూ అపవిత్రంగా ఉంటారు. ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు. రెండు డెక్కలు గల అన్ని జంతువుల్లో డెక్కలు పూర్తిగా చేలకుండా ఉండి నెమరు వేయకుండా ఉన్నవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు మీరు ముట్టుకోకూడదు. అలాంటి వాటిని తాకినవాడు అపవిత్రుడవుతాడు. నాలుగు కాళ్లపై నడిచే జంతువుల్లో ఏవి తమ పంజాపై నడుస్తాయో అవి మీకు అపవిత్రం. వాటి కళేబరాలు ముట్టుకున్నవాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు. ఎవరైనా వాటి కళేబరాల్లో దేన్ని అయినా మోస్తే అలాంటివాడు తన బట్టలు ఉతుక్కోవాలి. వాడు సాయంకాలం వరకూ అపవిత్రంగా ఉంటాడు. ఈ జంతువులు మీకు అపవిత్రమైనవి. నేలపైన పాకే జంతువుల్లో మీకు అపవిత్రమైనవి ఇవి: ముంగీస, ఎలుక, బల్లిజాతికి చెందిన ప్రతిజీవి, తొండ, ఉడుము, బల్లి, తొండ, చిట్టి ఉడుము, ఓసరవెల్లి. పాకే జీవులన్నిటిలో ఇవి మీకు అపవిత్రం. ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టుకునేవాడు సాయంకాలం వరకూ అపవిత్రుడుగా ఉంటాడు. ఒకవేళ అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరాలు దేనిపైన పడతాయో అవి చెక్క వస్తువులైనా, వస్త్రంతో చేసినవైనా, చర్మంతో చేసినవైనా, గోనిగుడ్డతో చేసినవైనా అవి అపవిత్రమవుతాయి. ఆ వస్తువు ఏదైనా దేనికోసం వాడుతున్నా అపవిత్రమైనప్పుడు దాన్ని నీళ్లలో ఉంచాలి. సాయంకాలం వరకూ అది అపవిత్రంగా ఉంటుంది. తరువాత అది పవిత్రమవుతుంది. వీటిలో ఏ జంతువైనా ఏదైనా మట్టిపాత్ర పైన గాని మట్టిపాత్రలో గాని పడితే ఆ పాత్రలో ఉన్నది ఏదైనా అపవిత్రమవుతుంది. అప్పుడు మీరు ఆ మట్టి పాత్రను పగలగొట్టాలి. పవిత్రము తినదగినది అయిన ఏ ఆహారంలోనైనా ఆ అపవిత్రమైన ఆ మట్టి పాత్రలోని నీళ్లు పడితే ఆ ఆహారం అపవిత్రమవుతుంది. అలాంటి పాత్రలోంచి ఏ పానీయం తాగినా అది అపవిత్రం అవుతుంది. వాటి కళేబరాల్లో ఏ కొంచెమన్నా దేనిపైనన్నా పడితే అది అపవిత్రం అవుతుంది. అది పొయ్యి అయినా వంట పాత్ర అయినా దాని ముక్కలుగా పగలగొట్టాలి. అది అపవిత్రం. అది మీకు అపవిత్రంగానే ఉండాలి. నీళ్లు చేదుకునే పెద్ద తొట్టిలో గాని ఓటలో గాని అలాంటి కళేబరం పడినా ఆ నీళ్లు అపవిత్రం కావు. అయితే ఆ నీటిలో పడిన కళేబరాన్ని ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రం అవుతారు. ఆ కళేబరాల్లో ఏదో ఒక భాగం నాటేందుకు సిద్ధంగా ఉన్న విత్తనాలపై పడినా ఆ విత్తనాలు అపవిత్రం కావు. కాని నానబెట్టిన విత్తనాలపైన అపవిత్రమైన కళేబరం పడితే అవి మీకు అపవిత్రం అవుతాయి. మీరు తినదగ్గ జంతువుల్లో ఏదన్నా చస్తే దాని కళేబరాన్ని ముట్టుకునేవాడు ఆ సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. ఆ కళేబరంలో నుండి దేనినైనా తినేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. దాని కళేబరాన్ని మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నేల మీద పాకే జీవులన్నీ అసహ్యం, వాటిని మీరు తినకూడదు. నేలపై పాకే అన్ని జంతువులు, అంటే తమ పొట్టతో పాకే జీవులైనా, నాలుగు కాళ్లపై నడిచేవైనా, అనేకమైన కాళ్లు ఉన్నవైనా, ఇవన్నీ మీరు తినకూడదు. ఇవి మీకు అసహ్యంగా ఉండాలి. ఇలా పాకే జీవులను తిని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు. వాటి ద్వారా మీరు అపవిత్రం కాకూడదు, అశుద్ధం కాకూడదు. ఎందుకంటే నేను యెహోవాని, మీ దేవుణ్ణి. నేను పరిశుద్ధుణ్ణి. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండేలా శుద్ధీకరణ చేసుకోండి. నేలపైన పాకే జీవుల మూలంగా మిమ్మల్ని మీరు మలినం చేసుకోవద్దు. మీకు దేవుడిగా ఉండటానికి మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకువచ్చిన యెహోవాను నేను. కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి, ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి. ఇది జంతువులు, పక్షులు, నీళ్లలో నివసించే ప్రాణులు, నేలపైన పాకే జీవులను గూర్చిన శాసనం. ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో తెలియజేయటం దీని ఉద్దేశం. లేవీకాండము 12వ అధ్యాయము. పిల్లలు పుట్టిన తరువాత శుద్ధీకరణ. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి ఇలా చెప్పు, ఒక స్త్రీ గర్భవతిగా ఉండి ఒక మగపిల్లాణ్ణి కంటే ఆమె 7 రోజులు అశుద్ధంగా ఉంటుంది. తాను బహిష్టు రోజుల్లో ఉన్నట్టే అశుద్ధంగా ఉంటుంది. 8వ రోజున ఆ పిల్లాడికి సున్నతి చేయించాలి. ఆమె తన రక్తస్రావం నుండి శుద్ధి జరగటానికి 33 రోజులు పడుతుంది. తన రక్తశుద్ధి రోజులు పూర్తయ్యే వరకు ఆమె పరిశుద్ధమైన దాన్ని దేన్ని ముట్టుకోకూడదు, పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఆమె ఒకవేళ ఆడపిల్లని కంటే ఆమె 2 వారాలు అశుద్ధంగా ఉంటుంది. తాను బహిష్టు రోజుల్లో ఉన్నట్టే అశుద్ధంగా ఉంటుంది. ఆమె రక్తశుద్ధికి 66 రోజులు పడుతుంది. కొడుకైనా కూతురైనా వాళ్ల కోసం ఆమె శుద్ధి రోజులు పూర్తయ్యాక ఆమె 1 సంవత్సరం వయసున్న గొర్రెపిల్లని దహనబలిగా తీసుకురావాలి. అలాగే పాపం కోసం అర్పణగా 1 గువ్వనుగాని 1 తెల్లపావురం పిల్లని గాని తీసుకురావాలి. వీటిని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి తెచ్చి యాజకుడికి ఇవ్వాలి. అప్పుడు అతడు యెహోవా సమక్షంలో వాటిని అర్పించి ఆమె కోసం పరిహారం చేస్తాడు. అప్పుడామె తన రక్తస్రావం విషయంలో ఆమెకు శుద్ధి కలుగుతుంది. ఇది మగపిల్లాణ్ణి గాని ఆడపిల్లను గాని కనినప్పుడు స్త్రీ విషయంలో విధించిన చట్టం. ఆమెకు ఒకవేళ గొర్రెపిల్లని తీసుకొచ్చే స్తోమత లేకపోతే ఆమె 2 తెల్ల గువ్వల్నైనా 2 పావురం పిల్లలనైనా తీసుకురావాలి. వాటిలో 1 దహనబలిగా, మరొకటి పాపం కోసం బలి అర్పణగా తీసుకురావాలి. యాజకుడు ఆమె కోసం పరిహారం చేస్తాడు. అప్పుడామె శుద్ధురాలు అవుతుంది. లేవీకాండము 13వ అధ్యాయము. చర్మవ్యాధులు గురించిన ఆదేశాలు. యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పాడు, ఒక వ్యక్తి చర్మం పైన వాపుగాని ఎండిన పొక్కుగాని నిగనిగలాడే మచ్చగాని ఉండి అది చర్మవ్యాధిగా మారితే అతణ్ణి ప్రధాన యాజకుడైన అహరోను దగ్గరికి గాని యాజకులైన అతని కొడుకుల దగ్గరికి గాని తీసుకురావాలి. అప్పుడు ఆ యాజకుడు అతని చర్మంపై ఉన్న వ్యాధిని పరీక్ష చేస్తాడు. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతం పైన వెంట్రుకలు తెల్లగా మారి ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉన్నట్లు కనిపిస్తే అది అంటువ్యాధి. యాజకుడు అతణ్ణి పరీక్ష చేసిన తరువాత అతణ్ణి అశుద్ధుడని నిర్ధారించాలి. ఒకవేళ నిగనిగలాడే మచ్చ చర్మం పైన తెల్లగా కనిపించి అది లోతుగా లేకుండా అక్కడి చర్మంపై వెంట్రుకలు తెల్లగా మారకుండా ఉంటే యాజకుడు ఆ వ్యక్తిని 7 రోజులు వేరుగా ఒంటరిగా ఉంచాలి. 7వ రోజు యాజకుడు అతణ్ణి తిరిగి పరీక్షించాలి. తన దృష్టిలో వ్యాధి ముదరకుండా ఆ మచ్చ వ్యాపించకుండా ఉందేమో చూడాలి. ఆ మచ్చ చర్మంపై వ్యాపించకుండా ఉంటే యాజకుడు మరో 7 రోజులు అతణ్ణి వేరుగా ఉంచాలి. 7వ రోజు యాజకుడు అతణ్ణి 2వసారి పరీక్షించాలి. వ్యాధి తగ్గి ఆ మచ్చ చర్మం పైన వ్యాపించకుండా ఉంటే అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. అది పొక్కు మాత్రమే. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి, అప్పుడు శుద్ధుడుగా ఉంటాడు. అయితే అతడు తన శుద్ధి కోసం యాజకుడికి కనిపించిన తరువాత ఆ మచ్చ చర్మం పైన వ్యాపిస్తే యాజకుడికి మరోసారి కనిపించాలి. అప్పుడు ఆ మచ్చ చర్మం పైన ఇంకా వ్యాపించి ఉంటే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్ధారించాలి. ఎవరికైనా చర్మం పైన పొడలా కనిపిస్తే అతణ్ణి యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు ఏదన్నా వాపు చర్మం పైన తెల్లగా కనిపిస్తుందేమో చూడాలి. అక్కడి వెంట్రుకలు తెల్లగా మారి ఆ వాపు రేగి పుండులా కనిపిస్తుందేమో చూడాలి. ఈ సూచనలు కనిపిస్తే అది తీవ్రమైన చర్మవ్యాధి. యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్ధారించాలి. అతడు అప్పటికే అశుద్ధుడు కాబట్టి అతణ్ణి వేరుగా ఉంచకూడదు. ఆ చర్మవ్యాధి మరింత తీవ్రమై ఆ వ్యక్తి తల నుండి కాలి వరకు వ్యాపిస్తే, అలా యాజకుడికి కూడా అనిపిస్తే, అప్పుడు యాజకుడు వ్యాధి ఆ వ్యక్తి శరీరమంతా వ్యాపించిందేమో పరీక్ష చేయాలి. ఆ చర్మవ్యాధి అతని శరీరమంతా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. ఒళ్లంతా తెల్లబారితే అతడు శుద్ధుడు. ఒకవేళ అతని ఒంటిపై చర్మం రేగి పుండు అయితే అతడు అశుద్ధుడు. యాజకుడు చర్మంపై పచ్చిపుండు చూసి అతణ్ణి అశుద్ధుడని నిర్ధారించాలి. ఎందుకంటే రేగిన చర్మం, పచ్చిపుండు అశుద్ధమే. అది అంటువ్యాధి. అయితే ఒకవేళ ఆ పుండు ఎండిపోయి చర్మం తిరిగి తెల్లగా కనిపిస్తే ఆ వ్యక్తి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు అతని చర్మం తెల్లగా మారిందేమో చూస్తాడు. అది తెల్లబారితే ఆ వ్యక్తి శుద్ధుడని ప్రకటిస్తాడు. ఒక వ్యక్తి చర్మం పైన పుండు వచ్చి అది మానిపోతే ఆ పుండు ఉన్న ప్రాంతంలో తెల్లని వాపుగాని, నిగనిగలాడే మచ్చగాని, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చగాని కనిపిస్తే దాన్ని యాజకుడికి చూపించాలి. ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కనిపిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. ఒకవేళ అలా ఉంటే అతణ్ణి అశుద్ధుడని ప్రకటించాలి. పుండు ఉన్న చోటే అది కనిపిస్తే అది అంటురోగం. యాజకుడు పరీక్షించినప్పుడు ఆ మచ్చపైన వెంట్రుకలు తెల్లగా మారకుండా, అది చర్మం పైన లోతుగా కాకుండా మానిపోతున్నట్టు కనిపిస్తే అతణ్ణి 7 రోజులపాటు వేరుగా ఒంటరిగా ఉంచాలి. తరువాత అది చర్మం అంతటా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్ధారించాలి. అది ఒక అంటువ్యాధి. నిగనిగలాడే మచ్చ అలాగే ఉండిపోయి వ్యాపించకుండా ఉంటే అది పుండు మానిన మచ్చ. యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. చర్మం పైన కాలిన గాయమై ఆ కాలిన చోట నిగనిగలాడే తెల్లని మచ్చగాని, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చగాని ఉంటే యాజకుడు దాన్ని పరీక్షించాలి. ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కనిపిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. అలా ఉంటే అది అంటువ్యాధి. అది కాలిన గాయంలో నుండి బయటకు వచ్చింది. అప్పుడు యాజకుడు ఆ వ్యక్తిని అశుద్ధుడని నిర్ధారించాలి. అది అంటువ్యాధి. అయితే యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు నిగనిగలాడే మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకపోయినా, మచ్చ లోతుగా లేకుండా గాయం మానినట్టు కనిపిస్తున్నా అతణ్ణి 7 రోజులు ఒంటరిగా వేరుగా ఉంచాలి. 7వ రోజు యాజకుడు అతణ్ణి పరీక్షించినప్పుడు ఆ వ్యాధి చర్మమంతా వ్యాపిస్తే అతణ్ణి అశుద్ధుడని నిర్ధారించాలి. అది అంటువ్యాధి. అయితే నిగనిగలాడే మచ్చ చర్మం అంతా వ్యాపించకుండా అలాగే ఉండి మానినట్టు కనిపిస్తే అది కాలిన గాయం వల్ల కలిగిన వాపు. యాజకుడు అతణ్ణి శుద్ధుడుగా నిర్ధారించాలి. అది కేవలం కాలడం మూలాన కలిగిన మచ్చ మాత్రమే. మగవాళ్లకైనా ఆడవాళ్లకైనా తలలో గాని గడ్డంలో గాని ఏదన్నా అంటువ్యాధి వస్తే యాజకుడు దాన్ని పరీక్షించాలి. అది చర్మంలో లోతుగా ఉన్నట్టు కనిపించినా లేదా దానిపై వెంట్రుకలు పసుపు పచ్చగా మారినా ఆ వ్యక్తిని యాజకుడు అశుద్ధుడని, అశుద్ధురాలని నిర్ధారించాలి. తలలో లేదా గడ్డంలో అది దురద పుట్టించే ఒక అంటువ్యాధి. ఏదైనా మచ్చ దురద పుట్టేదిగా ఉన్నప్పుడు యాజకుడు ఆ మచ్చని పరీక్షించాలి. ఆ మచ్చ చర్మంలో లోతుగా లేకపోయినా, దానిపై నల్ల వెంట్రుకలు లేకపోయినా యాజకుడు ఆ దురద మచ్చ వ్యాధి ఉన్న వ్యక్తిని 7 రోజులపాటు ఒంటరిగా వేరుగా ఉంచాలి. 7వ రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంలో పసుపు పచ్చ వెంట్రుకలు లేకపోయినా, ఆ మచ్చ కేవలం చర్మంపైన మాత్రమే కనిపిస్తున్నా అతనికి జుట్టు కత్తిరించాలి. వ్యాధి మచ్చ ఉన్నచోట మాత్రం జుట్టు కత్తిరించకూడదు. యాజకుడు ఆ మచ్చ ఉన్న వ్యక్తిని మరో 7 రోజులు ఒంటరిగా వేరుగా ఉంచాలి. 7వ రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. ఆ మచ్చ కేవలం చర్మంపైన మాత్రమే కనిపిస్తూ ఉంటే యాజకుడు అతణ్ణి శుద్ధుడిగా నిర్ధారించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు. ఒకవేళ అతడు శుద్ధుడని నిర్ధారించిన తరువాత ఆ వ్యాధి మచ్చ ఎక్కువగా వ్యాపిస్తే యాజకుడు తిరిగి అతణ్ణి పరీక్షించాలి. ఒకవేళ ఆ వ్యాధి చర్మంపైన వ్యాపిస్తే యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకల కోసం వెదకాల్సిన పనిలేదు. అతడు అశుద్ధుడే. అయితే ఆ దురద వ్యాధి వ్యాప్తి నిలిచిపోయిందని, ఆ వ్యాధి మచ్చలో నల్ల వెంట్రుకలు మొలుస్తున్నాయని యాజకుడికి అనిపిస్తే ఆ వ్యాధి నయం అయినట్టే. అతడు శుద్ధుడే. యాజకుడు అతడు శుద్ధుడని నిర్ధారించాలి. మగవాళ్లకైనా ఆడవాళ్లకైనా చర్మంపైన నిగనిగలాడే తెల్లని మచ్చలు ఏర్పడితే యాజకుడు వాళ్లని పరీక్షించాలి. ఆ నిగనిగలాడే మచ్చలు అస్పష్టంగా ఉంటే చర్మంలో నుండి వచ్చిన పొక్కు మాత్రమే, వాళ్ళు శుద్ధులే అవుతారు. మగవాడి తల వెంట్రుకలు రాలిపోతే అతనిది బట్టతల, అయినా అతడు శుద్ధుడే. ముఖం వైపు ఉన్న జుట్టు రాలిపోతే అతడిది బోడినొసలు, అతడు శుద్ధుడే. అయితే ఒక వ్యక్తి బట్టతలపై గాని నొసటిపైన గాని ఎరుపు ఛాయలో తెల్లని మచ్చ ఏర్పడితే అది అంటువ్యాధి. అతని బట్టతలపై గాని నొసటిపై గాని వ్యాధి వచ్చిన ప్రాంతంలో ఏర్పడిన వాపు చర్మంలో అంటువ్యాధిని సూచిస్తుందేమో యాజకుడు పరీక్షించాలి. ఆ వాపు అలా సూచిస్తుంటే అతనికి వచ్చింది అంటువ్యాధి. అతడు అశుద్ధుడు. అతని తలపై ఉన్న వ్యాధి కారణంగా యాజకుడు అతణ్ణి అశుద్ధుడిగా ప్రకటించాలి. ఆ అంటువ్యాధి ఉన్న వ్యక్తి బట్టలను చించివేయాలి. అతడు తన తలని విరబోసుకోవాలి. అతడు తన కింది పెదవిని కప్పుకుని అశుద్ధుణ్ణి, అశుద్ధుణ్ణి అని కేకలు పెట్టాలి. ఆ అంటువ్యాధి ఉన్నన్ని రోజులు అతడు అశుద్ధుడుగానే ఉంటాడు. అతనికి అంటురోగం వచ్చి అశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఒంటరిగానే ఉండాలి. శిబిరం బయట అతడు నివసించాలి. బూజు గురించిన ఆదేశాలు. ఏదైనా బట్టలకు బూజు పడితే అది ఉన్ని అయినా, నార బట్టలైనా, లేదా నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగైనా పేక అయినా వస్తువైనా వాటిపైన పచ్చని లేదా ఎర్రని మాలిన్యం ఏర్పడి వ్యాపిస్తే అది బూజు తెగులు. దాన్ని యాజకుడికి చూపించాలి. యాజకుడు ఆ తెగులు కోసం ఆ వస్తువుని పరీక్షించాలి. ఆ తెగులు పట్టిన దాన్ని 7 రోజులపాటు వేరుగా ఉంచాలి. 7వ రోజు తిరిగి ఆ తెగులు కోసం పరీక్షించాలి. నారతోనో వెంట్రుకలతోనో తోలుతోనో చేసిన పడుగైనా పేక అయినా వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించినట్టు కనిపిస్తే అది హానికరమైన తెగులు, అది అశుద్ధం. కాబట్టి అతడు నారతోనో వెంట్రుకలతోనో తోలుతోనో చేసిన పడుగైనా పేక అయినా వస్తువైనా హానికరమైన తెగులు కనిపించిన దాన్ని మంటపెట్టి కాల్చేయాలి, ఎందుకంటే అది వ్యాధికి దారితీస్తుంది. దాన్ని సంపూర్ణంగా తగలబెట్టాలి. అయితే యాజకుడు పరీక్షించినప్పుడు నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగైనా పేక అయినా వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించకపోతే యాజకుడు ఆ తెగులు పట్టిన దాన్ని ఉతకమని ఆజ్ఞాపించాలి. దాన్ని మరో 7 రోజులు విడిగా ఉంచాలి. ఆ తర్వాత తెగులు పట్టిన ఆ వస్తువుని యాజకుడు పరీక్షించాలి. ఆ తెగులు రంగు మారకపోయినా వ్యాపించకపోయినా అలాగే ఉంటే అది అశుద్ధం. దాన్ని మంటపెట్టి కాల్చేయాలి. ఆ తెగులు ఎక్కడ పట్టినా ఆ వస్తువుని సంపూర్ణంగా కాల్చేయాలి. ఒకవేళ ఆ బట్టని ఉతికిన తర్వాత యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు ఆ తెగులు అస్పష్టంగా కనిపిస్తే అది బట్టలైనా పడుగైనా పేక అయినా తోలు అయినా దాన్ని యాజకుడు చించివేయాలి. ఆ తరువాత ఆ తెగులు నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగులోనో పేకలోనో వస్తువుపైనో బట్టలపైనో ఇంకా కనిపిస్తే అది వ్యాపిస్తుందని అర్థం. అప్పుడు ఆ తెగులును పూర్తిగా కాల్చేయాలి. నారతోనో వెంట్రుకలతోనో తోలుతోనో చేసిన పడుగైనా పేక అయినా వస్తువైనా బట్టలైనా ఉతికిన తరువాత తెగులు కనిపించకుంటే ఆ వస్తువునో బట్టనో రెండోసారి ఉతికించాలి. అప్పుడు అది శుద్ధం అవుతుంది. ఉన్ని బట్టలపైనో నారబట్టలపైనో పడుగుపైనో పేకపైనో తోలు వస్తువులపైనో బూజు తెగులు కనిపించినప్పుడు వాటిని అశుద్ధమనో శుద్ధమనో ప్రకటించడానికి ఉద్దేశించిన చట్టం ఇది. లేవీకాండము 14వ అధ్యాయము. చర్మవ్యాధుల శుద్ధీకరణ. యెహోవా మోషేకి ఇలా చెప్పాడు, చర్మవ్యాధి ఉన్న వ్యక్తి శుద్ధీకరణ జరిగే రోజుకి సంబంధించిన చట్టం ఇది. అతణ్ణి యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. చర్మానికి కలిగిన అంటురోగం మానింది లేనిది పరీక్షించడానికి యాజకుడు శిబిరం బయటికి వెళ్ళాలి. యాజకుడు అతణ్ణి చూసినప్పుడు అతని చర్మవ్యాధి నయం అయితే శుద్ధీకరణ కావాలని కోరే ఆ వ్యక్తిని యాజకుడు జీవించి ఉన్న లోపం లేని 2 పక్షులను, దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపు చెట్టు రెమ్మను తీసుకురమ్మని ఆదేశించాలి. తరువాత యాజకుడు ఆ 2 పక్షుల్లో ఒకదాన్ని పారే నీటిపైన ఒక మట్టిపాత్రలో చంపమని ఆదేశించాలి. అప్పుడు యాజకుడు బతికి ఉన్న 2వ పక్షిని, దేవదారు కర్రను, ఎర్రని నూలును, హిస్సోపు రెమ్మను తీసుకుని వాటిని పారే నీటిపైన ఒక మట్టిపాత్రలో చనిపోయిన పక్షి రక్తంలో ముంచాలి. చర్మవ్యాధి నయమై శుద్ధీకరణ కోసం చూసే వ్యక్తిపైన యాజకుడు ఆ నీళ్లని 7 సార్లు చిలకరించాలి. తరువాత యాజకుడు అతడు శుద్ధుడని ప్రకటించాలి. అప్పుడు యాజకుడు జీవించి ఉన్న 2వ పక్షిని ఎగిరిపోయేటట్టు బయట మైదానంలో వదిలివేయాలి. అప్పుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి, తన జుట్టు కత్తెర వేసుకోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు. తరువాత అతడు శిబిరంలోకి వచ్చి తన గుడారం బయట 7 రోజులు ఉండిపోవాలి. 7వ రోజున అతడు తన తలపై జుట్టునంతా క్షౌరం చేసుకోవాలి. తరువాత తన గడ్డాన్ని, కనుబొమలను కూడా క్షౌరం చేసుకోవాలి. తన జుట్టు అంతా క్షౌరం చేసుకున్న తరువాత తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడవుతాడు. 8వ రోజు అతడు లోపం లేని 2 మగ గొర్రెపిల్లలను, 7 ఏడాది వయసున్న లోపం లేని 1 ఆడ గొర్రెపిల్లను యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. వాటితో పాటు నైవేద్యం కోసం నూనె కలిసిన 3 కిలోల మెత్తని పిండిని, 1/2 లీటరు నూనెను తీసుకురావాలి. శుద్ధీకరణ చేసే యాజకుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తిని, ఈ సామగ్రిని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉంచాలి. యాజకుడు వాటిలో 1 మగ గొర్రెపిల్లను, నూనెను తీసుకుని వాటిని అపరాధం కోసం చేసే బలిగా అర్పిస్తాడు. వాటిని యెహోవా సమక్షంలో కదిలించే అర్పణగా పైకెత్తి కదిలిస్తాడు. పాపం కోసం బలిపశువును, దహనబలి పశువును వధించే పరిశుద్ధ స్థలంలోనే ఈ మగ గొర్రెపిల్లని వధించాలి. పాపం కోసం చేసే అర్పణలాగే అపరాధం కోసం చేసే అర్పణ కూడా యాజకుడికే చెందుతుంది, ఎందుకంటే అది అతి పరిశుద్ధం. తరువాత యాజకుడు అపరాధం కోసం బలిగా వధించిన పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచేవి తమ్మెపైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడికాలి బొటన వేలిపైన పూయాలి. తరువాత యాజకుడు 1/2 లీటర్ నూనెలో కొంచెం తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడిచేతి వేలుని ముంచి యెహోవా సమక్షంలో 7 సార్లు చిలకరించాలి. తరువాత యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మెపైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడికాలి బొటన వేలిపైన ఉన్న అపరాధ బలిగా వధించిన పశువు రక్తంపై పూయాలి. మిగిలిన నూనెని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తలపైన రాయాలి. ఆ విధంగా యాజకుడు యెహోవా సమక్షంలో ఆ వ్యక్తి కోసం పరిహారం చేయాలి. అప్పుడు యాజకుడు శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి పాపం కోసం బలిని అర్పించి పరిహారం చేయాలి. ఆ తరువాత యాజకుడు దహనబలి పశువును వధించాలి. యాజకుడు దహనబలిని, నైవేద్యాన్ని బలిపీఠం పైన అర్పించాలి. ఆ విధంగా యాజకుడు ఆ వ్యక్తి కోసం పరిహారం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడవుతాడు. అయితే ఆ వ్యక్తి పేదవాడై ఈ అర్పణలన్నీ చెల్లించే స్తోమత అతనికి లేకపోతే తన పరిహారం కోసం అతడు యెహోవా ఎదుట కదలిక అర్పణగా 1 మగ గొర్రెపిల్లను, నూనెతో కలిపిన 1 కిలో గోధుమ పిండిని, 1/2 లీటరు నూనెను తీసుకుని రావాలి. వీటితో పాటు తన స్తోమతకు తగినట్టు 2 గువ్వలను గాని, 2 తెల్ల పావురాలను గాని తీసుకురావాలి. వాటిలో 1 పాపం కోసం బలి అర్పణగా, 1 దహనబలి అర్పణగా తీసుకురావాలి. 8వ రోజు అతడు తన శుద్ధీకరణ కోసం వాటిని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలో యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. అప్పుడు యాజకుడు అపరాధం కోసం బలి అర్పణకై తెచ్చిన గొర్రెపిల్లను, నూనెను తీసుకుని కదలిక అర్పణగా యెహోవా సమక్షంలో వాటిని కదిలించాలి. తరువాత అతడు అపరాధం కోసం బలి అర్పణగా తెచ్చిన గొర్రెపిల్లని వధించాలి. అపరాధం కోసం బలిగా వధించిన పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మెపైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడికాలి బొటన వేలిపైన పూయాలి. తరువాత యాజకుడు 1/2 లీటరు నూనెలో కొంచెం తన ఎడమ అరచేతిలో పోసుకోవాలి. ఎడమ చేతిలో ఉన్న నూనెలో తన కుడిచేతి వేలుని ముంచి యెహోవా సమక్షంలో 7 సార్లు చిలకరించాలి. తరువాత యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెలో కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కుడిచెవి తమ్మెపైన, కుడిచేతి బొటన వేలిపైన, కుడికాలి బొటన వేలిపైన అపరాధ బలిగా వధించిన పశువు రక్తంపై పూయాలి. మిగిలిన నూనెని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి తలపైన యెహోవా సమక్షంలో రాయాలి. తరువాత అతడు తన స్తోమత కొద్దీ తెచ్చిన రెండు గువ్వల్లో లేదా రెండు తెల్లని పావురం పిల్లల్లో ఒకదాన్ని పాపం కోసం బలిగా, మరోదాన్ని దహనబలిగా అర్పించాలి. తానర్పించే నైవేద్యంతో పాటుగా వీటిని అర్పించాలి. తరువాత శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి కోసం యాజకుడు యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి. ఆ విధంగా యాజకుడు అతని పాపాలు కప్పివేస్తాడు. చర్మంలో వచ్చిన అంటువ్యాధి శుద్ధీకరణ కోసం నిర్ధారించిన బలులు సమర్పించుకోలేని వ్యక్తి విషయంలో విధించిన చట్టం ఇది. బూజు నుండి శుద్ధీకరణ. తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు, నేను మీకు వారసత్వంగా ఇచ్చే కనాను దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఏదైనా ఇంట్లో నేను బూజును తెగులును కలిగిస్తే ఆ ఇంటి యజమాని యాజకుడి దగ్గరికి వచ్చి నా ఇంట్లో బూజు వంటిదేదో ఉన్నట్టు నాకనిపిస్తుంది అని చెప్పాలి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నదంతా అశుద్ధం కాకుండా ఉండటానికి యాజకుడు వెళ్ళి ఆ ఇంటిని చూడాలి. దానికి ఎదుట యాజకుడు వాళ్ళని ఆ ఇల్లు ఖాళీ చేయమని ఆదేశించాలి. ఆ తర్వాత యాజకుడు ఆ ఇంటిని చూడటానికి వెళ్ళాలి. అతడు ఆ బూజును చూడాలి. అది ఇంటి గోడలపైన పాకిందేమో చూడాలి. అది ఇంటి గోడలపైన ఎర్ర గీతలాగాని పచ్చ గీతలాగాని ఉండి గోడ పగుళ్లలో ఉంటే యాజకుడు ఆ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఆ ఇంటిని 7 రోజులపాటు మూసి ఉంచాలి. 7వ రోజు యాజకుడు తిరిగి వచ్చి మళ్లీ పరీక్షించాలి. గోడపైన బూజు వ్యాపించిందేమో పరిశీలించాలి. ఒకవేళ అది వ్యాపిస్తే ఆ బూజు పట్టిన రాళ్లను గోడలోంచి తీసి పట్టణం బయట ఉన్న ఒక అశుద్ధమైన ప్రాంతంలో పారవేయమని యాజకుడు ఆదేశించాలి. ఆ తర్వాత ఆ ఇంటి లోపల చుట్టూ గోడలను గీకించాలి. అలా గీకించిన తర్వాత మాలిన్యం అంటిన పెళ్లలను పట్టణం బయట ఉన్న ఒక అశుద్ధమైన ప్రాంతంలో పారవేయాలి. వేరే రాళ్లను తెచ్చి తీసివేసిన రాళ్ల స్థానంలో చేర్చాలి. అలాగే కొత్త అడుసు తెచ్చి ఆ ఇంటి గోడలకు పూయాలి. అతడు ఆ రాళ్లను ఊడదీసి ఆ ఇల్లు గీకించి కొత్త అడుసు పూసిన తర్వాత మళ్లీ బూజు కనిపిస్తే యాజకుడు వచ్చి చూడాలి. ఆ ఇల్లంతా బూజు వ్యాపించిందేమో యాజకుడు పరీక్షించాలి. ఒకవేళ బూజు కనిపిస్తే అది హానికరం, ఆ ఇల్లు అశుద్ధం, కాబట్టి ఆ ఇంటిని కూల్చివేయాలి. ఆ ఇంటి రాళ్లను కలపను అడుసును తీసి పట్టణం బయట ఉన్న అశుద్ధమైన ప్రాంతంలోకి మోసుకు వెళ్లి పారవేయాలి. దీనికి తోడు ఆ ఇల్లు మూసి ఉన్న సమయంలో ఎవరైనా దానిలో ప్రవేశిస్తే వాళ్ళు సాయంత్రం వరకూ అశుద్ధంగా ఉంటారు. ఆ ఇంట్లో నిద్రించేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అలాగే ఆ ఇంట్లో భోజనం చేసేవాడు కూడా తన బట్టలు ఉతుక్కోవాలి. ఒకవేళ యాజకుడు కొత్త అడుసు పూసిన తర్వాత ఆ ఇంట్లో బూజు వ్యాపించిందేమో పరీక్షించడానికి వచ్చినప్పుడు బూజు కనిపించకుంటే ఆ ఇంటిని శుద్ధమైనదిగా ప్రకటించాలి. అప్పుడు యాజకుడు ఆ ఇంటిని శుద్ధీకరణ చేయడానికి 2 పక్షులను, 1 దేవదారు కర్రను, 2 ఎర్రని నూలును, 1 హిస్సోపు రెమ్మను తీసుకోవాలి. పారే నీళ్లపైన 1 మట్టిపాత్రలో 1 పక్షిని వధించాలి. ఆ దేవదారు కర్రను, 1 హిస్సోపు రెమ్మను, 2 ఎర్రని నూలును బతికి ఉన్న పక్షిని తీసుకుని చనిపోయిన పక్షి రక్తంలోనూ పారే నీళ్లలోనూ వాటిని ముంచాలి. వాటితో ఆ ఇంటిపైన 7 సార్లు చిలకరించాలి. ఆ విధంగా పక్షి రక్తంతో, పారే నీళ్లతో, బతికి ఉన్న పక్షితో, దేవదారు కర్రతో, హిస్సోపు రెమ్మతో, 2 ఎర్రని నూలుతో ఆ ఇంటిని శుద్ధి చేయాలి. అయితే బతికి ఉన్న పక్షిని పట్టణం బయట మైదానాల్లో వదిలివేయాలి. ఈ విధంగా ఆ ఇంటి కోసం పరిహారం చేయాలి. అప్పుడు ఆ ఇల్లు శుద్ధి అవుతుంది. అన్ని రకాల చర్మ సంబంధిత అంటువ్యాధులకు, పొక్కులకు, వస్త్రంలో గాని ఇంట్లో గాని ఏర్పడిన బూజు, వాపు, చర్మం రేగి కలిగే మచ్చలు, నిగనిగలాడే మచ్చలు, వీటికి సంబంధించిన చట్టం ఇది. వీటిలో దేని మూలంగా ఒక వ్యక్తి ఎప్పుడు అశుద్ధుడు అవుతాడో, ఎప్పుడు శుద్ధుడు అవుతాడో ఈ చట్టం వివరిస్తుంది. ఇది చర్మానికి కలిగే అంటువ్యాధులకు, తెగులు, బూజులకు సంబంధించిన చట్టం. లేవీ కాండము 15వ అధ్యాయము. శరీరంలో స్రావాలు జరుగుట అది అశుద్ధము. యెహోవా మోషే అహరోనులతో మాట్లాడి ఇలా చెప్పాడు. మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పండి, ఎవరైనా ఒక వ్యక్తి శరీరంలో ఎక్కడన్నా ఏదన్నా స్రావం జరుగుతుంటే ఆ స్రావం కారణంగా అతడు అశుద్ధుడు అవుతాడు. అతని అశుద్ధతకు కారణం రోగకారకమైన స్రావమే. అతని శరీరంలో ఆ స్రావాలు కారినా నిలిచిపోయినా అది అశుద్ధమే. అతడు పడుకునే పడక, కూర్చునే ప్రతీది అశుద్ధమే అవుతుంది. అతని పడకని తాకే ఎవడైనా తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగానే ఉంటాడు. శరీరంలో స్రావం అవుతున్నవాడు కూర్చున్న దానిపై ఎవరైనా కూర్చుంటే అలాంటివాడు తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. వాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. రోగకారకమైన స్రావం అవుతున్న వాణ్ణి తాకినవాడు తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. అలాంటి స్రావం జరిగేవాడు ఎవరైనా శుద్ధుడిపైన ఉమ్మి వేస్తే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. స్రావం జరిగేవాడు జీనుపై కూర్చుంటే అది అశుద్ధం అవుతుంది. అతడు కూర్చున్న ఏ వస్తువునైనా తాకితే ఆ తాకినవాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆ వస్తువులను మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. స్రావం జరిగేవాడు నీళ్లతో చేతులు కడుక్కోకుండా ఎవరినైనా తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. స్రావం జరిగేవాడు తాకిన మట్టి పాత్రను పగలగొట్టాలి. అది చెక్క పాత్ర అయితే దాన్ని నీళ్లతో కడగాలి. స్రావం జరిగేవాడు స్రావం మానిన తర్వాత శుద్ధుడు కావటానికి 7 రోజులు లెక్క పెట్టుకోవాలి. ఆ తర్వాత తన బట్టలు ఉతుక్కోవాలి, పారే నీటిలో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు. 8వ రోజు అతడు 2 గువ్వలను గాని 2 పావురం పిల్లలను గాని తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి. యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపం కోసం బలిగా, 2వ దాన్ని దహనబలిగా అర్పించాలి. స్రావం జరిగేవాడి విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి. ఒక వ్యక్తికి అప్రయత్నంగా వీర్యస్కలనం జరిగితే అతడు నీళ్లలో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. అతని వీర్యం ఏదన్నా బట్టలపైనో తోలు వస్తువుపైనో పడితే ఆ బట్టని తోలును నీళ్లతో ఉతకాలి. అవి సాయంత్రం వరకు అశుద్ధమై ఉంటాయి. స్త్రీ పురుష సంపర్కంలో వీర్యస్కలనమైతే వాళ్ళిద్దరూ స్నానం చేయాలి. వాళ్ళు సాయంత్రం వరకు అశుద్ధులుగా ఉంటారు. ఒక స్త్రీ శరీరంలో బహిష్టు సమయంలో రక్తస్రావం జరిగితే ఆమె అశుద్ధత 7 రోజులుంటుంది. ఆ సమయంలో ఆమెని తాకిన వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకు అశుద్ధులుగా ఉంటారు. ఆ సమయంలో ఆమె పండుకున్న ప్రతీదీ అశుద్ధంగా ఉంటుంది. ఆమె దేనిపైన కూర్చుంటుందో అది అశుద్ధంగా ఉంటుంది. ఆమె మంచాన్ని తాకిన ప్రతివాడు తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకు అశుద్ధుడుగా ఉంటాడు. ఆమె దేనిపైన కూర్చుంటుందో దాన్ని తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకు అశుద్ధుడుగా ఉంటాడు. ఆమె మంచాన్ని లేదా ఆమె కూర్చున్న దాన్ని తాకితే ఆ వ్యక్తి సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఒక వ్యక్తి స్త్రీతో సంభోగించినప్పుడు ఆమె అశుచి అతనికి తగిలితే అతడు 7 రోజులు అశుద్ధుడుగా ఉంటాడు. అతడు పండుకునే ప్రతి పడక అశుద్ధమవుతుంది. ఒక స్త్రీకి తన బహిష్టు సమయంలో కాకుండా అనేక రోజులు రక్తస్రావం జరుగుతూ ఉన్నా లేదా బహిష్టు సమయం దాటిన తర్వాత కూడా స్రావం జరుగుతూనే ఉన్నా స్రావం జరిగినన్ని రోజులు ఆమెకు బహిష్టు సమయంలానే ఉంటుంది. ఆమె అశుద్ధురాలుగానే ఉంటుంది. ఆమెకు స్రావం జరుగుతున్న రోజులన్నీ ఆమె పండుకునే మంచం ఆమె బహిష్టు సమయంలో పండుకునే మంచంలాగే ఉంటుంది. ఆమె దేనిపైన కూర్చుంటుందో ఆమె బహిష్టు సమయంలో జరిగినట్టే అది అశుద్ధం అవుతుంది. వీటిని ముట్టుకునేవాడు అశుద్ధుడు. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి, నీళ్లతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆమె స్రావం నిలిచిపోయి ఆమె శుద్ధురాలైతే దానికి 7 రోజులు పడుతుంది. ఆమె ఆ 7 రోజులను లెక్క పెట్టుకోవాలి. అవి గడిచిన తర్వాత ఆమె శుద్ధురాలు అవుతుంది. 8వ రోజు ఆమె 2 గువ్వలను గాని 2 పావురం పిల్లలను గాని తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారంలో యెహోవా సమక్షంలోకి తీసుకురావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి. యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపం కోసం బలిగా 2వ దాన్ని దహనబలిగా అర్పించాలి. ఆమెకు జరిగిన మలినకరమైన రక్తస్రావం విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి: నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నాను, తమ అశుద్ధతతో వాళ్ళు నా నివాస స్థలాన్ని పాడు చేయకూడదు. వాళ్ళు తమ అశుద్ధతతో నా నివాస స్థలాన్ని పాడు చేసి చనిపోకుండా మీరు వారి అశుద్ధతని వాళ్లకి దూరం చేయాలి. శరీరంలో స్రావం జరిగేవాణ్ణి గూర్చి, వీర్యస్ఖలనమై అశుద్ధుడయ్యేవాణ్ణి గూర్చి, బహిష్టుగా ఉన్న స్త్రీ గూర్చి, స్రావం జరిగే స్త్రీ పురుషులను గూర్చి, అశుద్ధంగా ఉన్న స్త్రీతో సంభోగించేవాణ్ణి గూర్చి విధించిన నిబంధనలు ఇవి. లేవీకాండము 16వ అధ్యాయము. ప్రాయశ్చిత్త దినం. అహరోను 2 కొడుకులు యెహోవా సమక్షంలోకి వెళ్లి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు: నువ్వు నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు, అతడు పరిహార స్థానమైన నిబంధన మందసం మూత ముందున్న తెరల్లో ఉన్న అతి పవిత్ర స్థలంలోకి అన్ని సమయాల్లో ప్రవేశించకూడదు. అతడు ప్రవేశిస్తే చనిపోతాడు, ఎందుకంటే నేను నిబంధన మందసం మూతపైన మేఘంలో కనిపిస్తాను. అతడు పాపం కోసం బలిగా 1 కోడెదూడను, దహనబలిగా 1 పొట్టేలును తీసుకుని పవిత్ర స్థలంలోకి రావాలి. అతడు ప్రతిష్ట చేసిన సన్ననార చొక్కాయి వేసుకోవాలి. సన్ననారతో చేసిన లోదుస్తులు ధరించాలి. సన్ననారతో చేసిన నడికట్టు కట్టుకుని సన్ననారతో చేసిన తలపాగా ధరించాలి. ఇవన్నీ ప్రతిష్ట చేసిన పవిత్ర వస్త్రాలు కాబట్టి స్నానం చేసి వీటిని ధరించాలి. అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపం కోసం బలిగా 2 మేకపోతులను, దహనబలిగా 1 పొట్టేలును తీసుకురావాలి. తరువాత అహరోను పాపం కోసం బలిగా కోడెదూడని మొదట తన కోసం అర్పించి తనకు తన కుటుంబానికి పరిహారం చేయాలి. ఆ తరువాత ఆ 2 మేకపోతులను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలో ఉంచాలి. అప్పుడు అహరోను 2 చీటీలు వేయాలి, 1 యెహోవా కోసం, 2 విడిచిపెట్టబోయే మేక కోసం వేయాలి. ఆ 2 చీటీలను ఆ 2 మేకలపైన వేయాలి. యెహోవా కోసం రాసిన చీటీ ఏ మేకపైన పడుతుందో ఆ మేకని తెచ్చి పాపం కోసం బలిగా అర్పించాలి. ఏ మేక మీద విడిచిపెట్టాలి అనే చీటీ పడుతుందో ఆ మేకని యెహోవా సమక్షంలోకి ప్రాణంతో తీసుకుని రావాలి. దాని మూలంగా ప్రజల పాపాలకు పరిహారం కలిగేలా దాన్ని అడవిలో వదిలిపెట్టాలి. అప్పుడు అహరోను పాపం కోసం బలిగా కోడెదూడని తీసుకువచ్చి తన కోసం తన కుటుంబం కోసం పరిహారం చేసుకోవాలి. దానికోసం అహరోను ముందు తన పాపం కోసం బలిగా ఆ కోడెదూడని వధించాలి. ఆ తరువాత అహరోను యెహోవా సమక్షంలో ఉన్న ధూపం వేసే పళ్ళెం తీసుకుని దాన్ని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో పూర్తిగా నింపి రెండు గుప్పిళ్లలో పరిమళ ధూపం పొడిని తీసుకుని వాటిని తెరల లోపలికి తీసుకురావాలి. యెహోవా సమక్షంలో నిబంధన ఆజ్ఞల మందసం పైన ఉన్న మూతపైగా ధూమం కమ్ముకునేలా సాంబ్రాణిని నిప్పులపై వేయాలి. అతనికి మరణం రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యాలి. తరువాత అతడు ఆ కోడెదూడ రక్తంలో కొంత తీసుకుని దాన్ని ఆ మూతపైన తూర్పు వైపున తన వేలితో చిలకరించాలి. కొంత రక్తం తీసుకుని తన వేలితో ఆ మూతపైన 7 సార్లు చిలకరించాలి. అప్పుడు ప్రజలర్పించే పాపం కోసం బలిగా మేకని వధించాలి. దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తీసుకురావాలి. కోడెదూడ రక్తంతో చేసినట్టే మేక రక్తంతోనూ చేయాలి. దాని రక్తాన్ని మందసం మూత ఎదుట దానిపైన చిలకరించాలి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలందరి అశుద్ధమైన పనులను బట్టి, వారి తిరుగుబాటును బట్టి, వారందరి పాపాలన్నిటినీ బట్టి పరిశుద్ధ స్థలానికి పరిహారం చేయాలి. వారి అశుద్ధమైన పనుల మధ్యలో ప్రత్యక్ష గుడారంలో యెహోవా వారి మధ్యలో నివసిస్తున్నాడు కాబట్టి ప్రత్యక్ష గుడారం కోసం కూడా పరిహారం చేయాలి. అతి పవిత్ర స్థలంలో పరిహారం చేయడానికి అహరోను ప్రవేశించినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు. అతడు తన కోసం, తన కుటుంబం కోసం, ఇంకా ప్రజలందరి కోసం పరిహారం చేయటం ముగించి బయటకు వచ్చేంత వరకూ ప్రత్యక్ష గుడారంలో ఎవరూ ఉండకూడదు. తరువాత అతడు బయట యెహోవా సమక్షంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి దానికోసం పరిహారం చేయాలి. అతడు ఆ కోడెదూడ రక్తంలో కొంత, మేక రక్తంలో కొంత తీసుకుని బలిపీఠం కొమ్మలకు పూయాలి. ఆ రక్తాన్ని 7 సార్లు తన వేలితో బలిపీఠంపై చిలకరించాలి. అలా దాన్ని పవిత్రపరచి ఇశ్రాయేలు ప్రజలు చేసే అశుద్ధ పనుల నుండి దాన్ని శుద్ధీకరించాలి. అతడు అతి పవిత్ర స్థలానికి, ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠంకి పరిహారం చేసి ముగించిన తరువాత బతికి ఉన్న మేకని తీసుకురావాలి. అప్పుడు అహరోను బతికి ఉన్న ఆ మేక తలపైన తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గాలన్నిటినీ, వారి తిరుగుబాటు అంతటినీ, వారి పాపాలన్నిటినీ ఒప్పుకోవాలి. ఆ విధంగా ఆ పాపాన్నంతా ఆ మేకపైన మోపి దాన్ని అడవిలోకి తోలుకుని వెళ్లటానికి సిద్ధపడిన వ్యక్తితో పంపించివేయాలి. ఆ మేక ప్రజల దుర్మార్గాలన్నిటినీ తనపై వేసుకుని ఎవరూ లేని ప్రాంతానికి వెళ్లాలి. ఆ వ్యక్తి దాన్ని అడవిలోకి తీసుకువెళ్లి అక్కడ దాన్ని విడిచిపెట్టాలి. తరువాత అహరోను ప్రత్యక్ష గుడారంలోకి తిరిగి వచ్చి అతి పవిత్ర స్థలంలోకి వెళ్లే ముందు తాను ధరించిన నారవస్త్రాలను తీసి వాటిని అక్కడే ఉంచాలి. అతడు పవిత్ర స్థలంలో స్నానం చేసి తిరిగి తన సాధారణ బట్టలు వేసుకుని బయటకు రావాలి. అప్పుడు తన కొరకు, ప్రజల కొరకు దహనబలులు అర్పించి తన కోసం, ప్రజల కోసం పరిహారం చేయాలి. పాపం కోసం చేసే బలిపశువు కొవ్వుని బలిపీఠం పైన దహించాలి. విడిచిపెట్టే మేకని వదిలివచ్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. ఆ తర్వాత అతడు శిబిరంలోకి రావచ్చు. పవిత్ర స్థలంలో పాపాల కోసం బలిచేసిన ఏ కోడెదూడ రక్తం, ఏ మేక రక్తం అతి పవిత్ర స్థలంలోకి తెచ్చారో ఆ కోడెదూడ, మేకల కళేబరాలను ఒక వ్యక్తి శిబిరం బయటకు తీసుకువెళ్ళాలి. అక్కడ వాటి చర్మాలను, మాంసాన్ని, పేడను మంటపెట్టి కాల్చివేయాలి. వాటిని కాల్చిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని స్నానం చేసి తిరిగి శిబిరంలోకి రావచ్చు. మీరు 7వ నెల 10వ రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు ఎలాంటి పని చేయకూడదు. స్థానిక ప్రజలకి, మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకి ఇది వర్తిస్తుంది. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం. ఎందుకంటే ఆ రోజు యెహోవా సమక్షంలో మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికై, మీ పాపాలకు శుద్ధీకరణ చేసేందుకు మీకోసం పరిహారం జరిగింది. అది మీకు మహావిశ్రాంతి దినం. ఆ రోజు మీరు ఉపవాసం ఉండాలి, ఎలాంటి పని చేయకూడదు. ఇది మీకు నా శాశ్వతమైన శాసనం. తన తండ్రి స్థానంలో ప్రతిష్ఠి జరిగి యాజకుడిగా అభిషేకం పొందిన వ్యక్తి పరిహారం చేసుకుని ప్రతిష్ఠి చేసిన నారబట్టలు వేసుకోవాలి. అతడు అతి పవిత్ర స్థలానికి పరిహారం చేయాలి, ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠంకి పరిహారం చేయాలి, యాజకుల కొరకు, సమాజంలోని ప్రజలందరి కొరకు పరిహారం చేయాలి. ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నిటి కోసం సంవత్సరానికి ఒకసారి పరిహారం చేయాలి. ఇది మీకు శాశ్వతమైన శాసనం. యెహోవా ఆదేశించిన ప్రకారం మోషే చేశాడు. లేవీకాండం 17వ అధ్యాయం. రక్తాన్ని ఆహారంగా తీసుకోవటం నిషేధం. యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు, నువ్వు అహరోనుతోనూ అతని కొడుకులతోనూ ఇశ్రాయేలు సమాజమంతటితోనూ ఇలా చెప్పు, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా బలి అర్పించడానికై ఒక ఎద్దుని గాని మేకని గాని గొర్రె పిల్లని గాని పట్టుకుని శిబిరం లోపలైనా బయటైనా చంపి దాన్ని యెహోవాకి అర్పించడానికి ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి దాన్ని తీసుకురాకపోతే అతడు రక్తం విషయంలో అపరాధి అవుతాడు. అతడు రక్తం చిందించాడు కాబట్టి అలాంటివాడు ప్రజల్లో లేకుండా పోవాలి. ఈ ఆదేశం వెనక ఉన్న ఉద్దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఇకపైన బలి అర్పించాలంటే బలి పశువులను ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవాకి శాంతి బలి అర్పణ చేయడానికి యాజకుని దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఉన్న యెహోవా బలిపీఠం పైన రక్తాన్ని చిమ్మాలి. యెహోవాకి కమ్మని సువాసన కలిగేట్టు కొవ్వుని దహించాలి. ఏ విగ్రహాలకు వాళ్ళు ఇంతకుముందు వేశ్యల్లా ప్రవర్తించారో ఆ మేక రూపంలో ఉన్న విగ్రహాలకు ఇంతకుముందులాగా బలులు అర్పించకూడదు. ఇది వాళ్ల రాబోయే తరాలన్నిటికీ శాశ్వతమైన చట్టం. నువ్వు వాళ్లకి ఇంకా ఇలా చెప్పు, ఇశ్రాయేలు జాతివాడైనా మీతో కలిసి నివసించే విదేశీయుడైనా దహనబలిని గాని మరింకేదైనా బలి అర్పణ గాని చేసి దాన్ని ప్రత్యక్ష గుడారం దగ్గరికి యెహోవాకు అర్పించడానికి తీసుకురాకపోతే ఆ వ్యక్తిని ప్రజల్లో లేకుండా చేయాలి. ఇశ్రాయేలు జాతివాడైనా మీతో కలిసి నివసించే విదేశీయుడైనా ఏ రక్తాన్ని ఆహారంగా తీసుకుంటే నేను అలాంటి వాడికి విరోధంగా ఉంటాను. రక్తాన్నైనా ఆహారంగా తీసుకునేవాణ్ణి మనుషుల్లో లేకుండా చేస్తాను. ఒక జంతువుకి ప్రాణం దాని రక్తమే. మీ ప్రాణాల కోసం పరిహారం చేయడానికి నేను రక్తాన్ని ఇచ్చాను, ఎందుకంటే రక్తమే పరిహారం చేస్తుంది, ప్రాణానికి పరిహారం చేసేది రక్తమే. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైన మీలో ఎవరూ రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. మీ మధ్య నివసించే ఏ విదేశీయుడు రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదని ఆదేశించాను. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా లేదా మీ మధ్య నివసించే ఏ విదేశీయుడైనా తినదగిన జంతువునో పక్షినో వేటాడి చంపితే దాని రక్తాన్ని పారబోసి మట్టితో కప్పాలి. ఎందుకంటే ప్రతి ప్రాణికి దాని రక్తమూ ప్రాణమూ ఒక్కటే, రక్తం ప్రాణంతో కలిసి ఉంటుంది. కాబట్టి నేను ఇశ్రాయేలు ప్రజలకి, మీరు జంతువు రక్తాన్ని ఆహారంగా తీసుకోకూడదు, ఎందుకంటే జీవులన్నిటికీ ప్రాణం వాటి రక్తంలోనే ఉంటుంది, దాన్ని తినేవాడు ప్రజల్లో లేకుండా తీసివేస్తాను అని ఆదేశించాను. స్థానికుడైనా మీ మధ్యలో నివసించే విదేశీయుడైనా చనిపోయిన జంతువునో లేదా మృగాలు చీల్చివేసిన జంతువునో ఆహారంగా తీసుకుంటే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు, తరువాత అతడు శుద్ధుడు అవుతాడు. ఒకవేళ అతడు బట్టలు ఉతుక్కోకుండా స్నానం చేయకుండా ఉంటే అపరాధిగా ఉండిపోతాడు. లేవీకాండము 18వ అధ్యాయము. చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, నేను మీ దేవుడైన యెహోవాను అని నీవు ఇశ్రాయేలులతో చెప్పు. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పిస్తున్న కనాను దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. వారి మతాచారాలను అనుసరించకూడదు. మీరు నా విధులను పాటించాలి, నా చట్టాల ప్రకారం నడుచుకుంటూ వాటిని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా చట్టాలను, నా విధులను ఆచరించాలి. వాటిని పాటించేవాడు వాటి వలన జీవిస్తాడు. నేను యెహోవాను. మీలో ఎవరు తమ రక్త సంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి గౌరవదాయకంగా ఉన్న నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలా చేసి నీ తండ్రిని అగౌరవపరచకూడదు. నీ సోదరితో, అంటే ఇంట్లో పుట్టినా బయట పుట్టినా, నీ తండ్రి కుమార్తెతోనైనా నీ తల్లి కుమార్తెతోనైనా లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీ కుమారుడి కుమార్తెతో గాని కుమార్తె కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది నీ గౌరవమే. నీ తండ్రికి పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సోదరి, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా అతనిని అగౌరవపరచకూడదు, అంటే అతని భార్యను ఆ ఉద్దేశంతో సమీపించకూడదు. ఆమె నీ పినతల్లి. నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ఆమె నీ కుమారుడి భార్య, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, అది నీ సోదరుని గౌరవం. ఒక స్త్రీతోనూ ఆమె కూతురితోనూ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీకు లైంగిక సంబంధం ఉన్న స్త్రీ కుమారుడి కూతురితో గాని ఆమె కూతురు కూతురుతో గాని లైంగిక సంబంధం పెట్టుకునేందుకు వారిని చేరదీయకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుర్మార్గం. నీ భార్య బతికి ఉండగానే ఆమెను బాధించాలని, ఆమె సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెను పెళ్లాడకూడదు. ఋతుస్రావం వలన స్త్రీ బయట ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీ పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమె మూలంగా అపవిత్రం కాకూడదు. నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంతమాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు, అది అసహ్యం. ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, అది భ్రష్టత్వం. వీటిలో దేని వలన మీరు అపవిత్రులు కాకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్లగొట్టబోతున్న జాతులు ఇలాంటి పనులు చేసి భ్రష్టులయ్యారు. ఆ దేశం అపవిత్రమైపోయింది గనక నేను దానిపై దాని దోషశిక్షను విధిస్తున్నాను. ఆ దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది. కాబట్టి ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం కక్కివేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని కక్కివేయకుండేలా మీరు గాని మీలో నివసించే పరదేశి గాని ఈ అసహ్యమైన క్రియల్లో దేన్నీ చేయకూడదు. నా చట్టాలను, నా విధులను ఆచరించాలి. అలాంటి అసహ్యమైన పనుల్లో దేనినైనా చేసేవారు ప్రజల్లో లేకుండా పోతారు. కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులైపోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి యెహోవాను. లేవీకాండము 19వ అధ్యాయము. వేరువేరు చట్టాలు. యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీల సమాజమంతటితో ఇలా చెప్పు, మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా అనే నేను పరిశుద్ధుడిని. మీలో ప్రతివాడు తన తల్లిని తన తండ్రిని గౌరవించాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు పనికిమాలిన దేవుళ్ళ వైపు తిరగకూడదు. మీరు పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించేటప్పుడు అది అంగీకారయోగ్యమయ్యేలా అర్పించాలి. మీరు బలిమాంసాన్ని బలి అర్పించిన రోజైనా మరునాడైనా దాన్ని తినాలి. మూడో రోజు దాకా మిగిలి ఉన్న దాన్ని పూర్తిగా కాల్చివేయాలి. మూడో రోజున దానిలో కొంచెం తిన్నా సరే అది అసహ్యం, అది ఆమోదం కాదు. మూడో రోజున దాన్ని తినేవాడు తన దోష శిక్షను భరిస్తాడు. వాడు యెహోవాకు పరిశుద్ధమైన దాన్ని అపవిత్రపరిచాడు కదా, వాడిని ప్రజల్లో లేకుండా చేయాలి. మీరు మీ పొలం పంట కోసేటప్పుడు నీ పొలం మూలల్లో పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఎరుకోకూడదు. నీ పండ్ల చెట్ల పరిగెను సమకూర్చుకోకూడదు. నీ ద్రాక్షతోటలో పండ్లన్నిటినీ సేకరించుకోకూడదు. ద్రాక్షతోటలో రాలిన పండ్లను ఎరుకోకూడదు. పేదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఒకడినొకడు దగా చేయకూడదు, నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు, నీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీ పొరుగువాణ్ణి పీడించకూడదు, అతణ్ణి దోచుకోకూడదు. కూలివాడి కూలి డబ్బు మరునాటి వరకూ నీ దగ్గర ఉంచుకోకూడదు. చెవిటివాణ్ణి తిట్టకూడదు. గుడ్డివాడి దారిలో అడ్డంకులు వేయకూడదు. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను. అన్యాయ తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చూపకూడదు. గొప్పవాడని అభిమానం చూపకూడదు. నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. నీ ప్రజల మధ్య కొండేలు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు. ఎవరికైనా ప్రాణహాని కలిగించేది ఏదీ చెయ్యవద్దు. నేను యెహోవాను. నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహించుకోకూడదు. నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి. పగ సాధించవద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను. మీరు నా శాసనాలను పాటించాలి. నీ జంతువులకు ఇతర జాతి జంతువులతో సంపర్కం చేయకూడదు. నీ పొలంలో వేరువేరు జాతుల విత్తనాలు చల్లకూడదు. రెండు రకాల దారాలతో నేసిన బట్టలు ధరించకూడదు. ఒక బానిస పిల్లలు ఒకడితో నిశ్చితార్థం జరిగాక ఆమెను వెల ఇచ్చి విడిపించకుండా లేదా ఆమెకు విముక్తి కలగక ముందు ఎవరైనా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అలాంటి వాణ్ణి శిక్షించాలి. ఆమెకు విడుదల కలగలేదు గనక వారికి మరణశిక్ష విధించకూడదు. అతడు అపరాధ పరిహార బలిని అంటే అపరాధ పరిహార బలిగా ఒక పొట్టేలును ప్రత్యక్ష గుడార ద్వారానికి యెహోవా సన్నిధికి తీసుకురావాలి. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపాన్ని బట్టి పాప పరిహార బలిగా ఆ పొట్టేలు మూలంగా యెహోవా సన్నిధిలో అతని కోసం ప్రాయశ్చిత్తం చేయాలి. ఈ విధంగా అతడు చేసిన పాపం విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది. మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. 3 సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు. 4వ సంవత్సరంలో వాటి పండ్లన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతి అర్పణలుగా ఉంటాయి. 5వ సంవత్సరంలో వాటి పండ్లను తినొచ్చు. నేను మీ దేవుడైన యెహోవాను. రక్తం కలిసి ఉన్న మాంసం తినకూడదు. శకునాలు చూడకూడదు. మంత్రప్రయోగం ద్వారా ఇతరులను వశపరచుకోవటానికి చూడకూడదు. విగ్రహ పూజలు చేసే ఇతర జనాల్లాగా మీ తల పక్కభాగాలు గాని నీ గడ్డం అంచులు గాని గుండ్రంగా గొరిగించుకోకూడదు. చచ్చిన వారి కోసం మీ దేహాన్ని గాయపరచుకోకూడదు. ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నీ కూతురిని వేశ్యగా చేసి ఆమెను హీనపరచకూడదు. అలా చేస్తే మీ దేశం వ్యభిచారంలో పడిపోతుంది, మీ ప్రాంతం కాముకత్వంతో నిండిపోతుంది. నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని గౌరవించాలి. నేను యెహోవాను. చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పేవారి దగ్గరికి, సోది చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారి వలన మీరు అపవిత్రులవుతారు. నేను మీ దేవుడైన యెహోవాను. తల నెరసిన ముసలివాడి ఎదుట లేచి నిలబడి అతని ముఖాన్ని గౌరవించాలి. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను. మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతన్ని బాధ పెట్టకూడదు. మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడిలాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతన్ని ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు కదా, నేను మీ దేవుడైన యెహోవాను. కొలతలో గాని తూనికలో గాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన బరువులు, న్యాయమైన కొలపాత్రలు, న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. మీరు నా శాసనాలన్నిటినీ నా విధులన్నిటినీ పాటించాలి. నేను యెహోవాను. లేవీకాండము 20వ అధ్యాయము. పాపాలకు శిక్షలు. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ఇశ్రాయేలీయుల్లో గాని ఇశ్రాయేలు ప్రజల్లో నివసించే పరదేశుల్లో గాని ఎవరైనా తన పిల్లలను మెలకు దేవుడికి ఇస్తే వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి. ప్రజలు వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి. అతడు తన సంతానాన్ని మొలెకుకు ఇచ్చి నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచి నా పవిత్ర నామాన్ని కలుషితం చేశాడు గనక నేను అతనికి శత్రువునై ప్రజల్లో అతడు లేకుండా చేస్తాను. ఆ వ్యక్తి తన సంతానాన్ని మొలెకుకు ఇస్తుండగా మీ దేశ ప్రజలు చూసి కూడా కళ్ళు మూసుకుంటే వాణ్ణి చంపకపోతే అప్పుడు నేనే వాడికి వాడి వంశానికి విరోధినై వాణ్ణి ప్రజల్లో లేకుండా చేస్తాను. మోలెకుతో వేశ్యరికం చేయడానికి వాడి వెంటబడి వ్యభిచారం చేసే వారందరినీ ప్రజల్లో లేకుండా చేస్తాను. చచ్చిన వారితో మాట్లాడతామని చెప్పేవారితో, సోదె చెప్పేవారితో వేశ్యరికం చేయడానికి వారి వైపు తిరిగేవారికి నేను విరోధినై ప్రజల్లో వాణ్ణి లేకుండా చేస్తాను. కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకుని పవిత్రంగా ఉండండి. నేను మీ దేవుడైన యెహోవాను. మీరు నా శాసనాలను పాటించి వాటి ప్రకారం చెయ్యాలి. నేను మిమ్మల్ని పవిత్రపరచే యెహోవాను. ఎవడు తన తండ్రిని గాని తన తల్లిని గాని దూషిస్తాడో వాడికి మరణశిక్ష విధించాలి. వాడు తన తండ్రినో తల్లినో దుర్భాషలాడాడు గనుక అతడు దోషి, మరణశిక్షకు పాత్రుడు. వేరొకడి భార్యతో వ్యభిచరించిన వాడికి, అంటే తన పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడికి, ఆ వ్యభిచారికి వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి. తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం కోసం ఆమెతో పండుకున్నవాడు తన తండ్రి గౌరవాన్ని భంగపరిచాడు. వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వారిద్దరికీ మరణశిక్ష విధించాలి. వారు వరసలు తప్పారు. వారు దోషులు, మరణశిక్షకు పాత్రులు. ఒకడు స్త్రీతో పెట్టుకున్నట్టు పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకుంటే వారిద్దరూ అసహ్యకార్యం చేశారు గనక వారికి మరణశిక్ష విధించాలి. వారు దోషులు, మరణశిక్షకు పాత్రులు. ఒకడు స్త్రీని పెళ్లాడి ఆమె తల్లిని కూడా పెళ్లాడితే అది దుర్మార్గం. అతణ్ణి ఆ స్త్రీలను సజీవ దహనం చేయాలి. ఆ విధంగా మీ మధ్య నుండి దుర్మార్గత తొలగిపోతుంది. ఎవరైనా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకుంటే వాడికి తప్పక మరణశిక్ష విధించాలి. ఆ జంతువుని చంపాలి. జంతువుతో ఒక స్త్రీ లైంగికంగా కలవటం కోసం దాని దగ్గరికి పోతే ఆ స్త్రీని ఆ జంతువును చంపాలి. ఆమెకు దానికి తప్పక మరణశిక్ష పడాలి. వారు దోషులు, మరణశిక్షకు పాత్రుడు. ఒకడు తన సోదరితో, అంటే తన తండ్రి కుమార్తెతో గాని తన తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకుంటే అది సిగ్గుచేటు. తమ జాతి వారి సమక్షంలో వారిని ప్రజల్లో లేకుండా చేయాలి. వాడు తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు, తన దోష శిక్షను తాను భరించాలి. ఒక స్త్రీ ఋతుస్రావం సమయంలో ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆమె రక్తస్రావాన్ని, రక్తధారను బట్టబయలు చేశాడు. ప్రజల్లో నుండి వారిద్దరినీ లేకుండా చేయాలి. నీ తల్లి సోదరితో గాని నీ తండ్రి సోదరితో గాని లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఎందుకంటే అలా చేస్తే నీవు నీ దగ్గర బంధువును హీనపరిచావు. నీ దోష శిక్షను భరించాలి. బాబాయి భార్యతో గాని మేనమామ భార్యతో గాని లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు తన దగ్గర బంధువును హీనపరిచాడు. వారు తమ పాప శిక్షను భరించాలి. వారు పిల్లలు లేకుండా చనిపోతారు. ఒకడు తన సోదరుని భార్యను పెళ్లాడితే అది అశుద్ధం. ఎందుకంటే వాడు తన సోదరుని వివాహ బంధాన్ని మీరాడు. వారు సంతానహీనులుగా ఉంటారు. కాబట్టి మీరు నివసించాలని నేను ఏ దేశానికి మిమ్మల్ని తీసుకుపోతున్నానో ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండేలా మీరు నా శాసనాలన్నిటినీ, నా విధులన్నిటినీ పాటించాలి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొడుతున్న జాతుల ఆచారాల ప్రకారం నడుచుకోకూడదు. వారు అలాటి క్రియలన్నీ చేశారు, కాబట్టి నేను వారిని అసహ్యించుకున్నాను. నేను మీతో చెప్పాను, మీరు వారి భూమిని వారసత్వంగా పొందుతారు. పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకునేందుకై మీకిస్తాను. జాతుల్లో నుండి మిమ్మల్ని వేరు చేసిన మీ దేవుడైన యెహోవాను నేనే. కాబట్టి మీరు శుద్ధ జంతువులకు, అశుద్ధ జంతువులకు, శుద్ధ పక్షులకు, అశుద్ధ పక్షులకు అంతరం తెలుసుకోవాలి. అశుద్ధమైనదని నేను మీకు వేరు చేసి చెప్పిన ఏ జంతువు మూలంగా గాని, ఏ పక్షి మూలంగా గాని, నేలమీద పాకే దేని మూలంగా గాని మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకోకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి, ఎందుకంటే యెహోవా అనే నేను పరిశుద్ధుడిని. మీరు నావారై ఉండేలా అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరు చేశాను. పురుషుడు గాని స్త్రీ గాని పూనకం వచ్చి చచ్చిన వారితో, ఆత్మలతో మాట్లాడేవాళ్లు ఉంటే వారికి తప్పక మరణశిక్ష విధించాలి. ప్రజలు వారిని రాళ్లతో కొట్టాలి. వారు దోషులు, మరణపాత్రులు. లేవీకాండం 21వ అధ్యాయం. యాజకుల కోసం నియమాలు. యెహోవా మోషేతో ఇలా అన్నాడు, యాజకులైన అహరోను కొడుకులతో ఇలా చెప్పు, మీలో ఎవరు మీ ప్రజల్లో శవాన్ని ముట్టుకుని తనను అపవిత్రం చేసుకోకూడదు. అయితే తన రక్త సంబంధులు, అంటే తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, సోదరుడు, తన ఇంట్లో నివసిస్తున్న పెండ్లి కాని కన్య అయిన సోదరి గాని చనిపోతే ఆ శవాన్ని తాకటం వల్ల తనను అపవిత్రపరచుకోవచ్చు. యాజకుడు తన భార్య తరపు బంధువుల కోసం తనను అపవిత్రపరచుకుని మైలపడకూడదు. యాజకులు బోడిగుండు చేసుకోకూడదు, గడ్డం పక్కలను క్షవరం చేసుకోకూడదు, కత్తితో శరీరాన్ని గాట్లు పెట్టుకోకూడదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండాలి. తమ దేవుని నామాన్ని అప్రదిష్టపాలు చేయకూడదు, ఎందుకంటే వారు తమ దేవునికి నైవేద్యం, అంటే యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించేవారు. కాబట్టి వారు పవిత్రంగా ఉండాలి. వారు వేశ్యను గాని చెడిపోయిన దాని గాని పెళ్లాడకూడదు. భర్త విడాకులు ఇచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవుడికి నైవేద్యం అర్పించేవాడు. గనక నీవు అతణ్ణి పరిశుద్ధపరచాలి. మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవానే నేను పవిత్రుని గనక అతడు మీ దృష్టికి పవిత్రుడుగా ఉండాలి. యాజకుని కూతురు వేశ్యగా తనను అపవిత్రపరుచుకున్నట్లయితే ఆమె తన తండ్రికి అప్రదిష్ట తీసుకొస్తుంది. ఆమెను సజీవ దహనం చేయాలి. సోదరుల్లో ప్రధాన యాజకుడు కావటానికి ఎవరి తలమీద అభిషేక తైలం పోస్తారో, ప్రధాన యాజక దుస్తులు ధరించడానికి ఎవరు ప్రతిష్ట అవుతారో అతడు తన జుట్టు విరబోసుకోకూడదు, తన బట్టలు చింపుకోకూడదు. అతడు శవం ఉన్న చోటికి పోకూడదు. తన తండ్రి శవం మూలంగా గాని తన తల్లి శవం మూలంగా గాని మైలపడకూడదు. ప్రధాన యాజకుడు పరిశుద్ధ మందిరాన్ని విడిచి వెళ్లకూడదు. తన దేవుని పరిశుద్ధ మందిరాన్ని మైలపడేలా చేయకూడదు. ఎందుకంటే తన దేవుని అభిషేక తైలం వల్ల అతడు ప్రధాన యాజకునిగా అభిషేకం పొందాడు. నేను యెహోవాను. అతడు కన్యను మాత్రమే పెళ్లాడాలి. వితంతువును గాని విడాకులు తీసుకున్న స్త్రీని గాని వేశ్యను గాని అలాంటివారిని కాక తన ప్రజల్లోని కన్యనే పెళ్లాడాలి. అతడు ఈ నియమాలు పాటించాలి. యెహోవా అనే నేను అతణ్ణి పవిత్రపరిచేవాణ్ణి. గనక అతడు తన ప్రజల్లో తన సంతానాన్ని అపవిత్రపరచకూడదు. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, నీవు అహరోనుతో ఇలా చెప్పు, నీ సంతానంలో ఎవరికైనా కళంకమేదైనా కలిగితే అతడు తన దేవుడికి నైవేద్యం అర్పించడానికి సమీపించకూడదు. ఎందుకంటే ఎవరిలో కళంకం ఉంటుందో, అంటే వాడు గుడ్డివాడైనా కుంటివాడైనా వికృత రూపి అయినా కాలుగాని చెయ్యిగాని అవిటితనం ఉన్నా గూనివాడైనా మరగుజ్జువాడైనా కంటి దోషం లేక జబ్బు ఉన్నవాడైనా గజ్జి పక్కు ఉన్నవాడైనా వృషణాలు నలిగినవాడైనా అలాంటివాడు సమీపించకూడదు. యాజకుడైన అహరోను సంతానంలో అవిటితనం గలవారెవరు యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించటానికి దగ్గరికి రాకూడదు. అతడు అవిటివాడు. అలాంటివాడు తన దేవునికి నైవేద్యం పెట్టడానికి దగ్గరికి రాకూడదు. అతి పరిశుద్ధమైనవి గాని పరిశుద్ధమైనవి గాని తన దేవునికి అర్పించే ఏ ఆహార వస్తువులైనా అతడు తినొచ్చు. మొత్తం మీద అతడు అవిటితనం గలవాడు గనక అడ్డతెర ఎదుటికి అతడు రాకూడదు. బలిపీఠం సమీపించకూడదు. నా పరిశుద్ధ స్థలాలను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే అని వారితో చెప్పు. మోషే ఈ విధంగా అహరోనుతో, అతని కొడుకులతో, ఇశ్రాయేలందరితో ఈ విషయాలు చెప్పాడు. లేవీకాండం 22వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, అహరోనుతో అతని కొడుకులతో ఇది చెప్పు, వారు ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే వాటిని ప్రత్యేకమైనవిగా భావించాలి. వారు నా పరిశుద్ధనామాన్ని అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. నీవు వారితో ఇలా చెప్పు, మీ తరతరాలకు మీ సంతతి వారందరిలో ఒకడు అపవిత్రంగా ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే వాటిని సమీపిస్తే అలాంటివాణ్ణి నా సన్నిధిలో ఉండకుండా దూరంగా కొట్టివేస్తాను. నేను యెహోవాను. అహరోను సంతానంలో ఎవరికైనా కుష్ఠువ్యాధి గాని శరీరం నుండి రసిలాంటిది కారటం గాని ఉంటే అలాంటివాడు పవిత్రుడయ్యే వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవాన్ని తాకటం వల్ల, అపవిత్రమైన దేనినైనా ముట్టుకోవటం వల్ల, వీర్యస్ఖలనం చేసిన వాణ్ణి తాకటం వల్ల, అపవిత్రమైన పురుగును లేక ఏదో ఒక అపవిత్రత మూలంగా అపవిత్రుడైపోయిన మనిషిని ముట్టుకోవటం వల్ల, అలాంటి అపవిత్రత తగిలిన వాడు సాయంత్రం వరకు అపవిత్రుడుగా ఉంటాడు. అతడు నీళ్లతో తన ఒళ్ళు కడుక్కునే వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడవుతాడు. ఆ తర్వాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చు, అవి అతనికి ఆహారమే గదా. అతడు చచ్చిన జంతువును గాని మృగాలు చీల్చిన వాటిని గాని తిని దాని వలన తనను అపవిత్రపరచుకోకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన నియమాన్ని మీరి దాని పాపదోషం తనపై వేసుకుని దాని వలన చావకుండేలా చూసుకోవాలి. నేను వారిని పరిశుద్ధపరచే యెహోవాను. ప్రతిష్ఠితమైన దాన్ని యూదులు కాని వారు తినకూడదు. యాజకుని ఇంట్లో నివసించే అన్యుడు గాని సేవకుడు గాని ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. అయితే యాజకుడు తన డబ్బుతో కొనుక్కున్నవాడు, అతని ఇంట్లో పుట్టినవాడు అతడు తినే ఆహారం తినవచ్చు. యాజకుని కుమార్తెను అన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె ప్రతిష్ఠితమైన అర్పణల్లో దేనినీ తినకూడదు. యాజకుని కుమార్తెల్లో వితంతువు గాని విడాకులు తీసుకున్నది గాని పిల్లలు పుట్టకపోవటం వల్ల ఆమె తన బాల్యప్రాయంలో వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరితే తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు, అన్యుడు మాత్రం దాన్ని తినకూడదు. ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైన దాన్ని తింటే వాడు ఆ ప్రతిష్ఠితమైన దాని విలువలో ఐదో వంతు కలిపి యాజకునికి తిరిగి ఇవ్వాలి. ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినడం వలన అపరాధాన్ని భరించకుండా ఉండాలంటే తాము యెహోవాకు ప్రతిష్ఠించే పరిశుద్ధ వస్తువులను అపవిత్రపరచకూడదు. నేను అర్పణలను పరిశుద్ధపరిచే యెహోవానని చెప్పు. అంగీకరింపదగని బలులు. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, నీవు అహరోనుతో అతని కొడుకులతో ఇశ్రాయేలులందరితో ఇలా చెప్పు, ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో గాని ఇశ్రాయేలీయుల్లో నివసించే పరదేశుల్లో గాని యెహోవాకు దహనబలి అర్పించదలిస్తే అది స్వేచ్ఛార్పణ గానివ్వండి, మొక్కుబడి గానివ్వండి. ఆ అర్పణ దేవుడు అంగీకరించేలా ఆవుల్లో నుండి గాని గొర్రె మేకల్లో నుండి గాని దోషం లేని మగదాన్ని అర్పించాలి. కళంకం ఉన్నదాన్ని అర్పించకూడదు, అది అంగీకారం కాదు. ఒకడు మొక్కుబడిగా స్వేచ్ఛార్పణంగా అర్పించడానికి శాంతిబలిగా ఆవునైనా గొర్రెనైనా మేకనైనా యెహోవాకు తెస్తే ఆయన దాన్ని అంగీకరించేలా అది దోషం లేనిదై ఉండాలి. దానిలో కళంకమేది ఉండకూడదు. గుడ్డిదాన్ని గాని కుంటిదాన్ని గాని పాడైపోయిన దాన్ని గాని గడ్డలు గజ్జి కురుపులు ఉన్నదాన్ని గాని యెహోవాకు అర్పించకూడదు. అలాంటివి దేన్ని బలివేదికపై యెహోవాకు హోమం చేయకూడదు. అంగవైకల్యం గల కోడిదూడనైనా గొర్రెల మేకల మందలోని దాన్నైనా స్వేచ్ఛార్పణంగా అర్పించవచ్చు గాని మొక్కుబడిగా మాత్రం అది అంగీకారం కాదు. గాయపడిన నలిగిన మృగాలు చీల్చిన వృషణాలు చితకగొట్టిన జంతువును యెహోవాకు అర్పించకూడదు. మీ దేశంలో అలాంటివి అర్పించకూడదు. విదేశీయుల దగ్గర నుండి అలాంటి వాటిని తీసుకుని మీ దేవుడికి నైవేద్యంగా అర్పించకూడదు. అవి లోపం గలవి, వాటికి కళంకం ఉంది. మీ పక్షంగా దేవుడు వాటిని అంగీకరించడు అని చెప్పు. యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు, దూడగాని గొర్రెపిల్లగాని మేకపిల్లగాని పుట్టినప్పుడు అది 7 రోజులు దాని తల్లితో ఉండాలి. 8వ రోజు మొదలు అది యెహోవాకు హోమంగా అంగీకారమే. అయితే అది ఆవైనా గొర్రె మేకలైనా మీరు దాన్ని దాని పిల్లను ఒక్కనాడే వధించకూడదు. మీరు కృతజ్ఞత బలిగా ఒక పశువును వధించినప్పుడు అది మీకోసం అంగీకారం అయ్యేలా దాన్ని అర్పించాలి, ఆనాడే దాన్ని తినెయ్యాలి. మరుసటి రోజు దాకా దానిలో కొంచెమైనా మిగల్చకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తూ వాటి ప్రకారం నడుచుకోవాలి. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలీయుల్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకుంటాను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను. నేను మీకు దేవుడనై ఉండేలా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను అని చెప్పు. లేవీకాండం 23వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, నీవు ఇశ్రాయేలులతో ఇలా చెప్పు, మీరు చాటించవలసిన యెహోవా నియామక కాలాలు ఇవే. ఈ కాలాల్లో మీరు పరిశుద్ధ సమూహాలుగా సమకూడాలి. నా నియామక కాలాలు ఇవి: విశ్రాంతి దినం 6 రోజులు పనిచేయాలి, వారంలో 7వ రోజు విశ్రాంతి దినం, అది పరిశుద్ధ సంఘ దినం, అందులో మీరు ఏ పని చేయకూడదు. మీ ఇళ్లన్నిటిలో అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఇవి యెహోవా నియామక కాలాలు, వాటిని బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘ దినాలు ఇవి: పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ. మొదటి నెల 14వ రోజు సాయంత్రం యెహోవా పస్కా పండగ జరుగుతుంది. ఆ నెల 15వ రోజున యెహోవాకు పొంగని రొట్టెల పండగ జరుగుతుంది. 7 రోజులపాటు మీరు పొంగని వంటకాలే తినాలి. మొదటి రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు. 7 రోజులు మీరు యెహోవాకు హోమ బలి చేయాలి. 7వ రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదని వారితో చెప్పు. మొదటి పంటలు. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, నీవు ఇశ్రాయేలులతో ఇలా చెప్పు, నేను మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చి దాని పంట కోసేటప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గరికి తేవాలి. యెహోవా మిమ్మల్ని అంగీకరించేలా అతడు యెహోవా సన్నిధిలో ఆ పనను కదిలించాలి. విశ్రాంతి రోజుకు మరుసటి రోజున యాజకుడు దాన్ని కదిలించాలి. మీరు ఆ పనను అర్పించే రోజున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పించాలి. దాని నైవేద్యం నూనెతో కలిసిన 10 వంతుల గోధుమ పిండి 2 భాగాలు. అది యెహోవాకు పరిమళ హోమం. దాని పానార్పణం 1 లీటర్ ద్రాక్షారసం. మీరు మీ దేవునికి అర్పణం తెచ్చేదాకా ఆ దినమంతా మీరు రొట్టె, పేలాలు, పచ్చని వెన్నులు మొదలైనవి ఏవీ తినకూడదు. ఇది మీ తరతరాలకు మీ నివాసాలన్నిటిలో నిత్య శాసనం. పెంతెకొస్తు పండుగ. మీరు విశ్రాంతి రోజుకు మరునాడు మొదలు, అంటే కదిలించే పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఉండాలి. 7వ విశ్రాంతి దినం మరుసటి దినం వరకు మీరు 50 రోజులు లెక్కించి యెహోవాకు కొత్త పండ్లతో నైవేద్యం అర్పించాలి. మీరు మీ ఇళ్లలో నుండి తూములో 2 వంతుల పిండితో చేసిన 2 రొట్టెలను కదిలించే అర్పణంగా తేవాలి. వాటిని గోధుమ పిండితో చేసి పొంగేలా కాల్చాలి. అవి యెహోవాకు ప్రథమ ఫలాల అర్పణం. మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 మగ గొర్రెపిల్లలు 7 ఒక కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పించాలి. అవి వారి నైవేద్యాలతోనూ వారి పానార్పణాలతోనూ దహనబలిగా యెహోవాకు పరిమళ హోమం అవుతుంది. అప్పుడు మీరు మేకల్లో 1 పోతును పాప పరిహార బలిగా అర్పించి 2 ఏడాది వయసున్న గొర్రెపిల్లలను శాంతి బలిగా అర్పించాలి. యాజకుడు ప్రథమ ఫలాల రొట్టెలతో ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని కదిలించాలి. అవి యెహోవాకు ప్రతిష్ఠించిన భాగాలు, అవి యాజకునివి. ఆ రోజే మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలని చాటించాలి. ఆ రోజున మీరు జీవనోపాధి కోసం ఏ పని చేయకూడదు. ఇది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం. మీరు మీ పంట పొలం కోసేటప్పుడు పొలం అంచుల్లో పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. పేదవారికి పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడనైన యెహోవాను. బూరలూదే పండుగ. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, 7వ నెల మొదటి రోజు మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ కొమ్ము బూరధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలి. ఆ రోజున మీరు జీవనోపాధి కోసం పనిచేయటం మాని యెహోవాకు హోమం చేయాలి. ప్రాయశ్చిత్తం చేసే రోజు. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, ఈ 7వ నెల 10వ రోజు పాపానికి ప్రాయశ్చిత్తం చేసే రోజు. ఆ రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమం చేయాలి. ఆ రోజున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు మీ కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అది ప్రాయశ్చిత్త దినం. ఆ రోజున తనను దుఃఖపరచుకోకుండా ఉండే ప్రతివాణ్ణి తన ప్రజల్లో లేకుండా చేయాలి. ఆ రోజున ఏ పనైనా చేసే ప్రతివాణ్ణి తన ప్రజల్లో ఉండకుండా నాశనం చేస్తాను. ఆ రోజున మీరు ఏ పని చేయకూడదు. అది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం. అది మీకు మహావిశ్రాంతి దినం. ఆ రోజున మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఆ నెల 9వ రోజు సాయంత్రం మొదలు మరుసటి సాయంత్రం వరకూ మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి. పర్ణశాలల పండగ. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, ఈ 7వ నెల 15వ దినం మొదలు 7 దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి. వాటిలో మొదటి రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పని చేయకూడదు. 7 రోజులు మీరు యెహోవాకు హోమం చేయాలి. 8వ రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడి యెహోవాకు హోమ బలి అర్పించాలి. అది మీకు వ్రతదినం. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పని చేయకూడదు. ఇవి యెహోవా నియామక పండగలు. ఆయనకు హోమబలులు, దహనబలులు, నైవేద్యాలు, పానీయార్పణలు అర్పించటానికి పరిశుద్ధ సంఘ దినాలుగా మీరు చాటించవలసిన రోజులు ఇవే. ఏ అర్పణ రోజున ఆ అర్పణ తేవాలి. యెహోవా నియమించిన విశ్రాంతి దినాలకు, మీరు కానుకలు ఇచ్చే రోజులకు, మీ మొక్కుబడి రోజులకు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణలిచ్చే రోజులకు ఇవి అదనం. అయితే 7వ నెల 15వ రోజున మీరు పంట సమకూర్చుకునేటప్పుడు 7 రోజులు యెహోవాకు ఉత్సవం చెయ్యాలి. మొదటి రోజు, 8వ రోజు విశ్రాంతి దినాలు. మొదటి రోజున మీరు దబ్బకాయలు, ఈతమట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలవల ఒడ్డున ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు తెచ్చి 7 రోజులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఉత్సవం చేసుకోవాలి. అలా మీరు ఏటేటా 7 రోజులు యెహోవాకు పండగగా ఆచరించాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం. 7వ నెలలో దాన్ని ఆచరించాలి. నేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసించేలా చేస్తానని మీ ప్రజలకు తెలిసేలా 7 రోజులు మీరు పర్ణశాలల్లో నివసించాలి. ఇశ్రాయేలీయుల్లో పుట్టిన వారంతా పర్ణశాలల్లో నివసించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. ఈ విధంగా మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలాలను తెలియపరిచాడు. లేవీకాండము 24వ అధ్యాయము. రొట్టెలు, ఒలీవ నూనె నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా ప్రమిదల కోసం దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. ప్రత్యక్ష గుడారంలో శాసనాల అడ్డతెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం దాకా అది వెలుగుతూ ఉండేలా యెహోవా సన్నిధిలో దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం. అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రమిదలను యెహోవా సన్నిధిలో నిత్యం చూసుకోవాలి. నీవు గోధుమ పిండి తీసుకుని దానితో 12 రొట్టెలు చేయాలి. ఒక్కొక్క రొట్టెకు 2 కిలోల పిండి వాడాలి. యెహోవా సన్నిధిలో నిర్మలమైన బల్లమీద 6 రొట్టెలున్న 2 దొంతులుగా వాటిని ఉంచాలి. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా కోసం పరిమళ హోమం. యాజకుడు ప్రతి విశ్రాంతి దినాన నిత్య నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయుల పక్షంగా ఆ రొట్టెలు బల్లపై పెడుతూ ఉండాలి. ఈ అర్పణ అహరోనుకు అతని సంతానానికి. వారు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినాలి. నిత్య శాసనం చొప్పున యెహోవాకు చేసే హోమాల్లో అది అతి పవిత్రం. దైవదూషణకు రాళ్ల శిక్ష. ఒక ఇశ్రాయేలు జాతి స్త్రీకి ఐగుప్తు పురుషుడికి పుట్టిన ఒకడు ఇశ్రాయేలీలతో కలిసి వచ్చాడు. ఆ ఇశ్రాయేలీరాలి కొడుక్కి ఒక ఇశ్రాయేలుడికి శిబిరంలో గొడవ జరిగింది. ఆ ఇశ్రాయేలీరాలి కొడుకు యెహోవా నామాన్ని దూషించి శపించాడు. ప్రజలు మోషే దగ్గరికి వాణ్ణి తీసుకొచ్చారు. వాడి తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడు దిబ్రీ కూతురు. యెహోవా ఏమి చెబుతాడో తెలిసేదాకా వాణ్ణి కావలిలో ఉంచారు. అప్పుడు యెహోవా మోషేకు ఇలా చెప్పాడు, శపించిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకురా. వాడు పలికిన శాపనార్థాలు విన్నవారంతా వాని తలమీద చేతులుంచిన తర్వాత ప్రజలంతా రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి. నీవు ఇశ్రాయేలీలతో ఇలా చెప్పు, తన దేవుణ్ణి శపించేవాడు తన పాపశిక్షను భరించాలి. యెహోవా నామాన్ని దూషించేవాడికి మరణశిక్ష విధించాలి. ప్రజలంతా రాళ్లతో అలాంటి వాణ్ణి చావగొట్టాలి. పరదేశిగాని స్వదేశిగాని యెహోవా నామాన్ని దూషిస్తే వాడికి మరణశిక్ష విధించాలి. ఎవడైనా హత్య చేసినట్టయితే వాడికి మరణశిక్ష విధించాలి. జంతువు ప్రాణం తీసినవాడు ప్రాణానికి ప్రాణమిచ్చి దాని నష్టపరిహారం చెల్లించాలి. ఒకడు తన సాటి మనిషిని గాయపరిస్తే వాడు చేసినట్టే వాడికి చెయ్యాలి. ఎముక విరగ్గొడితే వాడి ఎముక విరగ్గొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకడు వేరొకడికి గాయం చేస్తే వాడికి అదే చెయ్యాలి. జంతువును చావగొట్టినవాడు దాని నష్టపరిహారం ఇచ్చుకోవాలి. హత్య చేసిన వాడికి మరణశిక్ష విధించాలి. మీరు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. మీలో నివసించే పరదేశికి మీరు చేసినట్టే మీ స్వజాతి వారికి చెయ్యాలి. నేను మీ దేవుడినైన యెహోవానని వారితో చెప్పు అన్నాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో దేవుణ్ణి శాపనార్థాలు పెట్టిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకుపోయి రాళ్లతో చావగొట్టండి అని చెప్పాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీలు చేశారు. లేవీకాండం 25వ అధ్యాయం. విశ్రాంతి సంవత్సరం. యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలా చెప్పాడు, నీవు ఇశ్రాయేలీలతో ఇలా చెప్పు, నేను మీకిస్తున్న దేశానికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలాన్ని పాటించాలి. 6 సంవత్సరాలు నీ పొలంలో విత్తనాలు చల్లాలి. 6 సంవత్సరాలు నీ పండ్ల తోటను సాగుచేసి దాని పండ్లు సమకూర్చుకోవచ్చు. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలం, అంటే అది యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరంగా ఉండాలి. ఆ సంవత్సరం నీ పొలంలో విత్తనాలు చల్లకూడదు. నీ పండ్ల తోటను బాగు చేయకూడదు. బీడుగా వదిలిన చేలో దానంతటా అదే పండిన పంట కోత కోసం ఏర్పాట్లు చేసుకోకూడదు. బాగు చేయని నీ చెట్ల పండ్లు ఏరుకోకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం. అప్పుడు భూమి విశ్రాంతి సంవత్సరంలో దానంతట అదే పండిన పంట నీకూ నీ సేవకుడికీ నీ దాసికీ నీ జీతగాడికీ నీతో నివసిస్తున్న పరదేశికీ ఆహారంగా ఉంటుంది. నీ పశువులకు నీ దేశంలోని జంతువులకు దాని పంట అంతా మేతగా ఉంటుంది. 50వ సంవత్సరం సునాద కాలం. 7 విశ్రాంతి సంవత్సరాలను అంటే 7 సంవత్సరాలను లెక్కబెట్టాలి. ఆ 7 విశ్రాంతి సంవత్సరాల కాలం మొత్తం 49 సంవత్సరాలు అవుతుంది. 7వ నెల 10వ రోజు మీ దేశమంతటా కొమ్ము బూర ఊదాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఆ బూర ఊదాలి. మీరు ఆ సంవత్సరాన్ని అంటే 50వ సంవత్సరాన్ని పరిశుద్ధపరచి మీ దేశంలో ఉన్న వారందరికీ విడుదల కలిగిందని చాటించాలి. అది మీకు సునాదం. అప్పుడు మీలో ప్రతివాడు తన ఆస్తిని తిరిగి సొంతం చేసుకోవాలి. ప్రతివాడు తన కుటుంబానికి తిరిగి రావాలి. ఆ సంవత్సరం అంటే 50వ సంవత్సరం మీకు సునాద కాలం. ఆ సంవత్సరంలో మీరు విత్తనాలు చల్లకూడదు, కోత ఏర్పాట్లు చేసుకోకూడదు. బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట తినవచ్చు. బాగుచేయని ద్రాక్ష తోటలో పండ్లు ఏరుకోవచ్చు. అది సునాదకాలం. అది మీకు పవిత్రం. చేలో దానంతట అదే పండిన పంటను మీరు తింటారు. ఆ సునాద సంవత్సరం మీలో ప్రతివాడు తన ఆస్తిని తిరిగి పొందాలి. నీవు నీ పొరుగువాడికి అమ్మిన దాని విషయంలో గాని, నీ పొరుగువాడి దగ్గర నీవు కొనుక్కున్న దాని విషయంలో గాని మీరు ఒకరినొకరు బాధించుకోకూడదు. సునాద సంవత్సరం అయిన తర్వాత జరిగిన సంవత్సరాల లెక్క ప్రకారం నీ పొరుగువాడి దగ్గర నీవు దాన్ని కొనాలి. పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని అమ్మాలి. ఆ సంవత్సరాల లెక్క పెరిగిన కొద్దీ దాని వెల పెంచాలి. ఆ సంవత్సరాల లెక్క తగ్గిన కొద్దీ దాని వెల తగ్గించాలి. ఎందుకంటే పంట వచ్చిన సంవత్సరాల లెక్క చొప్పున అతడు దాని ఖరీదు కట్టాలి గదా. మీరు ఒకరినొకరు బాధించుకోకుండా నీ దేవునికి భయపడాలి. నేను మీ దేవుడైన యెహోవాను. కాబట్టి మీరు నా శాసనాలను, నా విధులను పాటించి వాటిననుసరించి నడుచుకోవాలి. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు. ఆ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. మీరు తృప్తిగా తిని దానిలో సురక్షితంగా నివసిస్తారు. 7వ సంవత్సరంలో మేము ఏమి తింటామో, మేము విత్తనాలు చల్లకూడదు, పంట కూర్చుకోకూడదు గదా అనుకుంటారేమో. నేను 6వ సంవత్సరం నా దీవెన మీకు కలిగేలా ఆజ్ఞాపిస్తాను. ఆ సంవత్సరం 3 ఏళ్లకు సరిపడిన పంట పండుతుంది. మీరు 8వ సంవత్సరాన విత్తనాలు చల్లి 9వ సంవత్సరం వరకు పాత పంట తింటారు. కొత్త పంట వచ్చేదాకా పాతదాన్ని తింటారు. భూమిని శాశ్వతంగా వేరొకడికి అమ్మకూడదు. ఎందుకంటే భూమి నాది. మీరు నా దగ్గర తాత్కాలికంగా నివసిస్తున్న పరదేశులు. నీవు కొనుక్కునే ఆస్తి అంతటి విషయంలో విడుదల హక్కును గుర్తించాలి. నీవు ఎవరినుంచి ఆస్తి కొన్నావో ఆ కుటుంబం దాన్ని తిరిగి కొనుక్కునే సదుపాయం కల్పించాలి. నీ సోదరుడు పేదరికం వల్ల తన ఆస్తిలో కొంత అమ్ముకుంటే అతని సమీప బంధువు దాన్ని విడిపించటానికి ఎదుటికి వచ్చి తన సోదరుడు అమ్మిన దాన్ని విడిపిస్తాడు. అయితే ఒకడు సమీప బంధువు లేకపోయినా తన ఆస్తిని విడిపించుకోటానికి కావలసిన డబ్బు తానే సంపాదించుకుంటే దాన్ని అమ్మిన సమయం నుండి గడిచిన సంవత్సరాలు లెక్కబెట్టాలి. తన ఆస్తి కొనుక్కున్నవాడికి ఆ డబ్బు ఇచ్చి అతడు తన ఆస్తిని దక్కించుకుంటాడు. అతనికి దాన్ని తిరిగి కొనుక్కునేందుకు కావలసిన డబ్బు దొరక్కపోతే అతడు అమ్మిన ఆస్తి సునాద సంవత్సరం వరకు కొన్నవాడి స్వాధీనంలో ఉండాలి. సునాద సంవత్సరంలో అది విడుదలవుతుంది. అప్పుడతడు తన ఆస్తిని తిరిగి పొందుతాడు. ఎవరైనా ప్రాకారం ఉన్న ఊరిలోని తన సొంతిల్లు అమ్మితే దాన్ని అమ్మిన రోజు మొదలుకొని సంవత్సరంలోగా దాన్ని విడిపించుకోవచ్చు. ఆ సంవత్సరమంతా దాన్ని విడిపించుకునే అవకాశం అతనికి ఉంది. అయితే ఆ సంవత్సరం నిండేలోగా దాన్ని విడిపించుకోకపోతే ప్రాకారం ఉన్న ఊళ్ళోని ఆ ఇల్లు కొనుక్కున్నవాడికే తరతరాలు ఉండిపోతుంది. అది సునాద సంవత్సరంలో మొదటి యజమాని ఆధీనంలోకి తిరిగి రాదు. ప్రాకారం లేని గ్రామాల్లోని ఇళ్లను మాత్రం దేశంలోని పొలాలతో సమానంగా ఎంచాలి. వాటిని తిరిగి విడిపించుకోవచ్చు. అవి సునాద కాలంలో విడుదల అవుతాయి. అయితే లేవీయుల పట్టణాల్లోని ఇళ్లను వారు ఎప్పుడైనా విడిపించుకోవచ్చు. లేవీయుల పట్టణాల్లోని ఇళ్ళు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న ఆ లేవీయుల ఆస్తి గనక ఎవరైనా లేవీయుల దగ్గర ఇల్లు కొనుక్కున్నారనుకోండి, అది లేవీయులకు పిత్రార్జితంగా వచ్చిన పట్టణంలో అమ్మిన ఇల్లు. అది సునాద సంవత్సరంలో విడుదల అవుతుంది. లేవీయులు తమ పట్టణ ప్రాంతం భూములను అమ్ముకోకూడదు. అవి వారికి శాశ్వత ఆస్తి. నీ జాతివాడు ఎవరైనా పేదవాడై తనను పోషించుకోలేని స్థితిలో నీ దగ్గరికి వస్తే, నీవు ఒక పరదేశికి నీ దగ్గర నివసిస్తున్న బయటి వ్యక్తికి సహాయం చేసినట్టే అతనికి సహాయం చేయాలి. అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. అతని వలన లాభం పొందాలని చూడకూడదు. నీ సోదరుడు నీ మూలంగా బ్రతకాలి. ఆ విధంగా నీ దేవుణ్ణి నీవు గౌరవించాలి. డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకోకూడదు. నీ దగ్గరున్న ఆహార పదార్థాలను లాభం వేసుకుని అతనికి అమ్మకూడదు. నేను యెహోవాను. మీకు దేవుడుగా ఉండటానికి ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి మీకు కనాను దేశాన్ని ఇచ్చినవాణ్ణి. నీ స్వజాతివాడు పేదవాడై తనను నీకు అమ్మేసుకుంటే వాడి చేత బానిసల ఊడిగం చేయించుకోకూడదు. వాడు సేవకునిలాగా పరదేశిలాగా నీ దగ్గర ఉండి సునాద సంవత్సరం వరకు నీ దగ్గర సేవకుడుగా పనిచేస్తాడు. అప్పుడతడు తన పూర్వీకుల ఆస్తిని మళ్లీ అనుభవించేలా తన పిల్లలతో సహా నీ దగ్గర నుండి బయలుదేరి తన వంశం వారి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే వారు నాకే సేవకులు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించాను. బానిసలను అమ్మినట్టు వాళ్లను అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అలాంటివాణ్ణి కఠినంగా చూడకూడదు. మీ చుట్టుపక్కల ఉన్న జాతుల్లోనించి దాసదాసీలను కొనుక్కోవచ్చు. మీ మధ్య నివసించే పరదేశులను, నీ దేశంలో వారికి పుట్టిన పరాయి వారిని కొనవచ్చు. వారు మీ ఆస్తి అవుతారు. అలాంటి బానిసలను మీ తర్వాత మీ సంతానానికి కూడా ఆస్తిగా సంపాదించుకోవచ్చు. వారు శాశ్వతంగా మీకు బానిసలవుతారు. కాని మీ సోదర ఇశ్రాయేలీయులతో కఠినమైన చాకిరీ చేయించుకోకూడదు. పరదేశిగాని మీ దగ్గర తాత్కాలికంగా నివసించేవాడు గాని ధనికుడై నీ సాటి ఇశ్రాయేలీయుల్లో ఒకడు పేదవాడై ఆ పరదేశికైనా ఆ పరదేశి కుటుంబంలో ఎవరికైనా తనను అమ్ముకున్నాడనుకోండి, నీ సాటి ఇశ్రాయేలీయుల్లో ఒకడు అమ్ముడుపోయిన తర్వాత అతణ్ణి విడిపించవచ్చు. అతడి బంధువుల్లో ఎవరైనా అతణ్ణి విడిపించవచ్చు. అతని బాబాయి గాని బాబాయి కొడుకు గాని అతని వంశంలోని రక్త సంబంధి గాని అతణ్ణి విడిపించవచ్చు. అవసరమైన విడుదల వేళ అతనికి దొరికితే అతడు తనను తాను విడిపించుకోవచ్చు. అప్పుడు అతడు తనను కొనుక్కున్నవాడితో బేరమాడాలి. తాను అమ్ముడుబోయిన సంవత్సరం నుండి సునాద సంవత్సరం వరకు సంవత్సరాలు లెక్కబెట్టాలి. తనను కొనుక్కున్నవాడి దగ్గర ఎంతకాలం పనిచేశాడు అనే దాన్ని బట్టి అతని విడుదల వేళ లెక్కగట్టాలి. ఆ వేళను జీతానికి పెట్టుకున్న సేవకునికి ఇచ్చే దాని ప్రకారం లెక్కించాలి. సునాద సంవత్సరానికి ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే ఆ సంవత్సరాల లెక్క ప్రకారం తన విడుదల వేళ తిరిగి చెల్లించాలి. సునాద సంవత్సరానికి ఇక కొద్ది కాలమే ఉంటే కొన్నవాడితో లెక్క చూసుకుని మిగిలిన సంవత్సరాల లెక్క చొప్పున చెల్లించాలి. సంవత్సరాల లెక్క ప్రకారం జీతంపై పనిచేసేవాడిలాగా వాడతని దగ్గర పనిచేయాలి. అతని చేత కఠినంగా సేవ చేయించకుండా మీరు చూసుకుంటూ ఉండాలి. అతడు ఈ విధంగా విడుదల పొందకపోతే సునాద సంవత్సరంలో అతడు తన పిల్లలతో సహా విడుదల పొందుతాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నాకే దాసులు. నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడైన యెహోవాను. లేవీకాండము 26వ అధ్యాయము. విధేయతకు ప్రతిఫలం. మీరు విగ్రహాలను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గాని దేవతారాతి స్తంభాన్ని గాని నిలబెట్టకూడదు. మీ దేశంలో మీరు మొక్కడానికి చెక్కిన రాతి బొమ్మను నిలబెట్టకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినాలను మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ మందిరాన్ని పవిత్రంగా చూడాలి. నేను యెహోవాను. మీరు నా శాసనాలను బట్టి నడుచుకుంటూ నా ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అనుసరించి ప్రవర్తించాలి. వర్షాకాలంలో మీకు వర్షం ఇస్తాను. మీ భూమి పంటలనిస్తుంది. మీ పొలాల్లో చెట్లు ఫలిస్తాయి. మీ ద్రాక్ష పండ్ల కాలం వరకూ మీ పంట నూర్పు కొనసాగుతుంది. మీరు తృప్తిగా తిని మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారు. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలిగిస్తాను. మీరు పండుకునేటప్పుడు ఎవరూ మిమ్మల్ని భయపెట్టరు. ఆ దేశంలో క్రూర మృగాలు లేకుండా చేస్తాను. మీ దేశంలోకి ఖడ్గం రాదు. మీరు మీ శత్రువులను తరుముతారు. వారు మీ ఎదుట కత్తివాత కూలుతారు. మీలో 5 100 మందిని తరుముతారు. 100 మంది 10,000 మందిని తరుముతారు. మీ శత్రువులు మీ ఎదుట కత్తివాత కూలిపోతారు. ఎందుకంటే నేను మిమ్మల్ని కరుణించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థిరపరుస్తాను. మీరు చాలా కాలం నిలవ ఉన్న పాత ధాన్యం తింటారు. కొత్తది వచ్చిన పాతది మిగిలి ఉంటుంది. నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను. మీ విషయం నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య సంచరిస్తాను. మీకు దేవుడనే ఉంటాను. మీరు నాకు ప్రజలై ఉంటారు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించాను. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి అడ్డకొయ్యలు విరగొట్టి మిమ్మల్ని తలెత్తుకుని నడిచేలా చేశాను. అవిధేయతకు శిక్ష. ఒకవేళ మీరు నా మాట వినకుండా, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా, నా శాసనాలను నిరాకరిస్తూ, నా ఆజ్ఞలన్నిటినీ నిరాకరిస్తూ, నా నిబంధనను ఉల్లంఘిస్తూ, నా తీర్పులను త్రోసిపుచ్చుతూ ఉంటారేమో, అలాగైతే నేను మీకు చేసేది ఇదే. మీ మీదికి భయం రప్పిస్తాను. మీకు జ్వరం కలిగించి మీ కళ్ళు దెబ్బతిని ప్రాణాలు నీరసించిపోయేలా చేస్తాను. మీరు చల్లిన విత్తనాలు వ్యర్థమైపోతాయి. మీ శత్రువులు వాటి పంటను తింటారు. మీ నుండి ముఖం తిప్పేసుకుంటాను. మీ శత్రువులు మిమ్మల్ని లోబరుచుకుంటారు. మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్ని పరిపాలిస్తారు. ఎవరూ తరమకపోయినా మీరు పారిపోతారు. నా ఆజ్ఞలు పాటించకపోతే నేను మీ పాపాలను బట్టి మరి 7 మిమ్మల్ని దండిస్తాను. మీ బలగర్వాన్ని భంగపరిచి ఆకాశాన్ని ఇనుములాగా, భూమిని ఇత్తడిలాగా చేస్తాను. మీ భూమి ఫలించదు. మీ దేశంలోని చెట్లు ఫలించవు. మీ బలం వృధాగా ఇంకిపోతుంది. మీరు నా మాట వినకుండా నాకు విరోధంగా నడిస్తే నేను మీ పాపాలను బట్టి మరి 7 మిమ్మల్ని బాధిస్తాను. మీ మధ్యకు క్రూర మృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను ఎత్తుకుపోతాయి. మీ పశువులను నాశనం చేస్తాయి. మిమ్మల్ని కొద్దిమందిగా చేస్తాయి. మీ దారులు నిర్మానుష్యమైపోతాయి. ఇంత చేసినా మీరు నాకు విరోధంగా నడుస్తూ ఉంటే నేను కూడా మీపై కోపంగా నడుచుకుంటాను. నేనే మీ పాపాలను బట్టి ఇంకా 7 మిమ్మల్ని దండిస్తాను. మీ మీదికి కత్తి రప్పిస్తాను. అది నా నిబంధన విషయం ప్రతిదండన చేస్తుంది. మీరు మీ పట్టణాల్లో సమకూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పిస్తాను. మీరు శత్రువుల వశమైపోతారు. నేను మీ ఆహారాన్ని అంటే మీ ప్రాణాధారం తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు రొట్టెలు చేసి కొలత ప్రకారం మీకు ఇస్తారు. మీరు తింటారు గాని తృప్తి పొందరు. నేను ఇలా చేసిన తరువాత కూడా మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిస్తే నేను కోపపడి మీకు విరోధంగా నడుస్తాను. నేనే మీ పాపాలను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండిస్తాను. మీరు మీ కొడుకుల మాంసం తింటారు, మీ కుమార్తెల మాంసం తింటారు. నేను మీ ఉన్నత స్థలాలను పాడు చేస్తాను, మీ విగ్రహాలను ధ్వంసం చేస్తాను. మీ విగ్రహాల శవాలపై మీ శవాలను పడవేయిస్తాను. నా మనసులో మిమ్మల్ని అసహ్యించుకుంటాను. నేను మీ ఊళ్లను పాడు చేస్తాను, మీ పరిశుద్ధ స్థలాలను పాడు చేస్తాను. మీ సువాసన గల అర్పణలను వాసన చూడను. నేనే మీ దేశాన్ని పాడు చేసిన తరువాత దానిలో నివసించే మీ శత్రువులు దాన్ని చూసి ఆశ్చర్యపడతారు. జనాల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి కత్తి దూసి మీ వెంటబడి తరుముతాను. మీ దేశం పాడైపోతుంది, మీ ఊళ్ళు పాడుబడిపోతాయి. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడుబడి ఉన్న కాలమంతా అది తన విశ్రాంతి కాలాలను అనుభవిస్తుంది. అది పాడై ఉండే దినాలన్నీ విశ్రాంతి తీసుకుంటుంది. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందలేకపోయిన విశ్రాంతిని అది పాడై ఉన్న దినాల్లో అనుభవిస్తుంది. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశాల్లో ఉండగా వారి హృదయాల్లో అధైర్యం పుట్టిస్తాను. గాలికి కొట్టుకుపోతున్న ఆకు చప్పుడుకు వారు పారిపోతారు. ఖడ్గం నుండి తప్పించుకోటానికి పారిపోతున్నట్టు వారు ఆ చప్పుడు విని పారిపోతారు. తరిమేవాడు ఎవరూ లేకుండానే పడిపోతారు. తరిమేవాడు ఎవరూ లేకుండానే వారు కత్తిని చూసినట్టుగా ఒకడి మీద ఒకడు పడతారు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోతారు. మీరు జనంగా ఉండకుండా నశించిపోతారు. మీ శత్రువుల దేశం మిమ్మల్ని తినేస్తుంది. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశాల్లో తమ దోషాలను బట్టి క్షీణించిపోతారు. వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషాలను బట్టి క్షీణించిపోతారు. వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషాన్ని, తమ తండ్రుల దోషాన్ని ఒప్పుకుని తాము నాకు విరోధంగా నడిచామని, నేను వారికి విరోధంగా నడిచానని, తమ శత్రువుల దేశంలోకి తమ్మును రప్పించానని ఒప్పుకుంటే, అంటే లోబడని తమ హృదయాలు లొంగి తాము చేసిన దోషానికి ప్రతిదండన అనుభవించామని ఒప్పుకుంటే, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. ఆ దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాను. తమ దేశాన్ని వారు విడిచిపెట్టిపోగా పాడైపోయిన వారి దేశం తన విశ్రాంతి దినాలను అనుభవిస్తుంది. వారు నా తీర్పులను తిరస్కరించి నా శాసనాలను అసహ్యించుకున్నారు. ఆ కారణం చేతనే వారు తమ పైకి వచ్చిన దోష శిక్ష న్యాయమని ఒప్పుకుంటారు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరించాను. నా నిబంధనను భంగపరిచి వారిని బొత్తిగా నశింపచేయడానికి వారిపై అసహ్యపడను, ఎందుకంటే నేను వారి దేవుడైన యెహోవాను. నేను వారికి దేవుడనై ఉండేలా వారి పూర్వీకులను వివిధ జాతులు చూస్తుండగా ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుంటాను. నేను యెహోవాను అని చెప్పు అన్నాడు. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకు ఇశ్రాయేలులకును మధ్య నియమించిన శాసనాలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే. లేవీకాండము 27వ అధ్యాయము. దేవునివి విడిపించటం. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. నీవు ఇశ్రాయేలీలతో ఇలా చెప్పు, ఎవరన్నా విశేషమైన మొక్కుబడి చేస్తే నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లించాలి. నీవు నిర్ణయించవలసిన వెల ఇది: 20 ఏళ్ళు మొదలు 60 ఏళ్ల వయసు వరకూ పురుషుడికి పరిశుద్ధ స్థలం తులం లెక్క ప్రకారం 50 తులాల వెండి నిర్ణయించాలి. స్త్రీకి 30 తులాలు నిర్ణయించాలి. 5 ఏళ్ళు మొదలు 20 ఏళ్ల లోపలి వయసు గల పురుషుడికి 20 తులాల వెలను, స్త్రీకి 10 తులాల వెలను నిర్ణయించాలి. 1 నెల మొదలు 5 ఏళ్ల లోపు వయసు గల పురుషుడికి 5 తులాల వెండి వెలను, స్త్రీకి 3 తులాల వెండి వెలను నిర్ణయించాలి. 60 ఏళ్ల వయసు దాటిన పురుషుడికి 15 తులాల వెలను, స్త్రీకి 10 తులాల వెలను నిర్ణయించాలి. ఎవరైనా నీవు నిర్ణయించిన వెల చెల్లించలేనంత పేదవాడైతే అతడు యాజకుని ఎదుటికి రావాలి. అప్పుడు యాజకుడు అతని వెల నిర్ణయిస్తాడు. మొక్కుకున్నవాడి తాహతు చొప్పున వాడికి వెలను నిర్ణయించాలి. యెహోవాకు అర్పణంగా అర్పించే పశువుల్లో ప్రతిదాన్ని యెహోవాకు ప్రతిష్ఠితంగా ఎంచాలి. దాన్ని మార్చకూడదు. చెడ్డదానికి బదులు మంచిదాన్ని గాని, మంచిదానికి బదులు చెడ్డదాన్ని గాని, ఒకదానికి బదులు మరొక దాన్ని గాని ఇయ్యకూడదు. మొక్కుకున్న జంతువుకు బదులు వేరొక జంతువును మారిస్తే అది దానికి బదులుగా ఇచ్చినది కూడా ప్రతిష్ఠితం అయిపోతుంది. ప్రజలు యెహోవాకు అర్పించకూడని అపవిత్ర జంతువుల్లో ఒక దాన్ని తెస్తే ఆ జంతువును యాజకుని ఎదుట నిలబెట్టాలి. అది మంచిదైనా చెడ్డదైనా యాజకుడు దాని వెలను నిర్ణయించాలి. యాజకుడు అయిన నీవు నిర్ణయించిన వెల ఖాయం. అయితే ఎవరైనా అలాంటి జంతువును విడిపించుకోవాలనుకుంటే నీవు నిర్ణయించిన వెలలో 1/5 దానితో కలపాలి. ఎవరైనా తన ఇల్లు యెహోవాకు సమర్పించటానికి దాన్ని ప్రతిష్ఠించినట్టయితే అది మంచిదైనా చెడ్డదైనా యాజకుడు దాని వెల నిర్ణయించాలి. యాజకుడు నిర్ణయించిన వెల ఖాయం అవుతుంది. తన ఇల్లు దేవునికి అర్పించిన వాడు దాన్ని విడిపించుకోవాలనుకుంటే అతడు నీవు నిర్ణయించిన వెలలో 1/5 దానితో కలపాలి. అప్పుడు ఆ ఇల్లు అతనిదవుతుంది. ఒకడు తన పిత్రార్జితమైన పొలంలో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే దానిలో చల్లే విత్తనాల కొలత చొప్పున దాని వెల నిర్ణయించాలి. 10 తూముల బార్లీ విత్తనాలకు 50 తులాల వెండి నిర్ణయించాలి. అతడు సునాద సంవత్సరం మొదలు తన పొలాన్ని ప్రతిష్ఠించినట్టయితే నీవు నిర్ణయించే వెల ఖాయం. సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలాన్ని ప్రతిష్ఠించినట్టయితే యాజకుడు మిగిలిన సంవత్సరాల లెక్క చొప్పున, అంటే మరుసటి సునాద సంవత్సరం వరకు ఉన్న సంవత్సరాలను బట్టి వెలను నిర్ణయించాలి. నీవు నిర్ణయించిన వెలలో దాని అంచనాను తగ్గించాలి. పొలాన్ని ప్రతిష్ఠించినవాడు దాన్ని విడిపించుకోవాలనుకుంటే నీవు నిర్ణయించిన వెలలో 1/5 అతడు దానితో కలపాలి. అప్పుడు అది అతనిదవుతుంది. అతడు ఆ పొలాన్ని విడిపించకపోతే లేదా దాన్ని వేరొకడికి అమ్మితే ఇక ఎన్నటికీ దాన్ని విడిపించటం వీలు కాదు. ఆ పొలం సునాద సంవత్సరంలో విడుదలయితే అది ప్రతిష్ఠించిన పొలంలాగానే యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది. ఆ ఆస్తి యాజకునిది అవుతుంది. ఒకడు తాను కొన్న పొలాన్ని, అంటే తన ఆస్తిలో చేరని దాన్ని యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే యాజకుడు సునాద సంవత్సరం వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమించాలి. ఆ రోజునే నీవు నిర్ణయించిన వెల చొప్పున యెహోవాకు ప్రతిష్ఠితంగా దాని చెల్లించాలి. సునాద సంవత్సరంలో ఆ భూమి ఎవరి పిత్రార్జితమో వాడికి, అంటే ఆ పొలాన్ని అమ్మిన వాడికి అది తిరిగి రావాలి. నీ వెలలన్నీ పరిశుద్ధ స్థలం వెల చొప్పున నిర్ణయించాలి. 1 తులం 20 చిన్నాలు. జంతువుల్లో తొలిపిల్ల యెహోవాది గనక ఎవరు దాన్ని ప్రతిష్ఠించకూడదు. అది ఎద్దు అయినా గొర్రె మేకల మందలోనిదైనా యెహోవాదే. అది అపవిత్ర జంతువైతే వాడు నీవు నిర్ణయించే వెలలో ఐదో వంతు దానితో కలిపి దాని విడిపించవచ్చు. దాని విడిపించకపోతే నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మాలి. అయితే మనుషుల్లో గాని జంతువుల్లో గాని సొంత పొలంలో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించినట్టయితే ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపించకూడదు. ప్రతిష్ఠించిన ప్రతీదీ యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉంటుంది. మనుషులు ప్రతిష్ఠించే వాటిలో దేనినైనా విడిపించకుండా చంపివేయాలి. ధాన్యంలో, చెట్ల కాయల్లో, భూమి ఫలమంతటిలో పదవ వంతు యెహోవా స్వంతం. అది యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది. ఒకడు తాను చెల్లించవలసిన దశమ భాగాల్లో దేనినైనా విడిపించుకోవాలి అనుకుంటే దానిలో ఐదో వంతును దానితో కలపాలి. ఆవుల్లో గాని, గొర్రె మేకల్లో గాని, కాపరి కర్రతో తోలే వాటన్నిటిలో దశమ భాగం ప్రతిష్ఠితం అవుతుంది. అది మంచిదో చెడ్డదో పరీక్ష చెయ్యకూడదు, దాన్ని మార్చకూడదు. దాని మారిస్తే అది దానికి బదులుగా ఇచ్చినది కూడా ప్రతిష్ఠితాలు అవుతాయి. అలాంటి దాన్ని విడిపించకూడదు అని చెప్పు. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలుల కోసం మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.